அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கங்காதரங்கரமணீய ஜடாகலாபம் கௌரீ நிரந்தர விபூஷித வாம பாகம் நாராயண பிரியமனங்கமதாபகாரம் வாராணசீ புரபதிம் பஜ விஸ்வநாதம் பஜ விஸ்வநாதம். கட்டிகா சப்பண்டி நம பார்வதி பதயே ஹரஹரம். சிவபுராணம் జరిగితే శివుడికి ఆనందం కలుగుతుంది, ఆయనకి ఆనందం కలిగితే తాండవం ఆడతాడు. తాండవం ఆడితే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఆయన జటాజుటంలోంచి గంగ కొంచెం ఒలుగుతుంది, అది కొంచెం ఎక్కువ ఒలికింది మనకి. అందువల్ల ఆయన జటాజుటం నుంచి ఒలికిన గంగ వీధుల్ని వీధులతో పాటు మన పీఠాన్ని కూడా కొంచెం ముంచెత్తింది. ఎందుకు అప్పుడప్పుడు శివుడు ఇలా తన జటాజుట గంగను విడిచిపెడతాడు అని కొందరికి అనుమానం. విడిచిపెట్టినప్పుడు ఈ జనమంతా భక్తితో పురాణం వినడానికి వస్తారా లేదా అని ఆయన అనుమానం అట. మన భక్తులు కార్యక్రమం మొదలుపెట్టాక ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా వస్తారా లేదా అని టెస్ట్ చేయటానికి కొంచెం రొష్టి ఏర్పాటు చేశాడు, నీళ్లు కిందకి విడిచిపెట్టి. చూశారు ఇప్పుడు మహానుభావులు మీరని తేలిపోయింది. జల్లెడ పట్టగానే ఏవి గింజలో అవి గింజలు దక్కుతాయి, చెత్తపోతుంది. అలాగే ఒక్కొక్కప్పుడు పరమాత్ముడికి ఈ వ్యక్తిని ఏమైనా పరీక్షించాలి, ప్రాణం పోతున్నా తుఫాను వచ్చినా ఎండ కాసినా వస్తాడా లేదా పురాణం వింటాడా లేదా అని కొంచెం పరీక్షించాడు. కాబట్టి మీదందరిది గట్టి పట్టుదల. ఒకనొకప్పుడు ఉపమన్యుడు అని పేరు కలిగిన ఒక భక్తుడు అంత మొండిగా తపస్సు చేశాట. మళ్ళీ ఆ తర్వాత ఉపమన్యుడు లాంటి వాళ్ళు ఉపమానాలంకారానికైనా దొరుకుతారా అనుకున్నాం, ఉపమన్యుణ్ణి మించిన వాళ్ళని వీరు నిరూపించారు. ఉపమన్యుణ్ణి మించిన వాళ్ళు అని ఎందుకన్నానంటే ప్రపంచాన్ని ముంచింది వర్షం, ముంచినా మించి వీరు మాత్రం భక్తితో శ్రమించి వచ్చారన్నమాట. కొంచెం కష్టమే వాళ్ళు రావడం. అందులో ఈ పక్కనున్న రూములోంచి ఇక్కడికి రావడానికే ఇంత నీళ్లు వచ్చాయి, అందులోంచి రావడం కష్టం కదా. అటువంటిది మీరంతా పాపం ఎంత భక్తితో వచ్చారు, అందుకే ఎంతో కొంత చెప్పకుండా ఉండలేం. ఈ రోజుకి కేవలం ఇంచుమించుగా 8 గంటల్లో వదిలేస్తాను. ప్రపంచంలో దేన్నైనా చేయించగలం కానీ భవిష్యత్తును నిర్ణయించబోయే ఒక కర్మ ఉన్నది, దానికి ప్రారబ్ధము అని పేరు. అనుభవించి తీరాలన్నమాట. ఈ క్షణంలో ఈ కర్మని ఎవడైనా తప్పించుకోలేడు, ఈ ఫలితం అనుభవించి తీరవలసిందే అనుకున్నటువంటి కర్మని ప్రారబ్ధము అంటారు. ప్రారబ్ధము అంటే అనుభవించి తీరవలసిన కర్మ. ఒక్కసారి శరీరంలోకి వెళ్ళిపోయిన ఆహారం నువ్వెంత ప్రయత్నించినా బయటికి రావడం కష్టం. శరీరములోకి వెళ్ళిన ఆహారమును కూడా వాంతి ద్వారా కానీ ఇంకేదన్నా మలాదుల ద్వారా కానీ బయటికి పంపించవచ్చునట. కానీ అనుభవించవలసిన కర్మని మాత్రం
అంత తేలికగా ఎవరూ తప్పించలేరు. కాకపోతే అనుభవించి తీరవలసిన కర్మని భగవంతుని స్మరణ చేస్తే, గట్టిగా పట్టుకుంటే, పరమేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే తీవ్రంగా అనుభవించవలసిన కర్మ కొంచెం తక్కువగా అనుభవిస్తాం. అనగా ఏమిటి, ఒక్కొక్కడికి ప్రారంభ కర్మ ప్రకారంగా ఈరోజు తల తెగి చచ్చిపోవాలని ఉంది, వాడు పరమేశ్వరుణ్ణి పూజించాడు, అప్పుడు ఏమవుతుందిట, తల తెగిపోవలసిన చోట ఏ వేలో తెగిపోయి గండంలోంచి బయటపడతాడు. యాక్సిడెంట్లో ప్రాణం పోవలసిన చోట ప్రాణం పోకుండా చిన్న దెబ్బ తగిలి బయటపడిపోతాడు. ఎన్నో ఉదాహరణలు ఈ సృష్టిలో ఎంతోమందికి ఉన్నాయి, మా జీవితంలో ఉన్నాయి, మీలాంటి వాళ్ళ జీవితాల్లోనూ ఉన్నాయి. అటువంటి కర్మలను, ప్రబలమైన కర్మను కూడా కొంతవరకే అనుభవింపచేసి మిగతా భాగం ఇబ్బంది లేకుండా చేసేవాడు అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ. అటువంటి పరమాత్మ కటాక్షంతో తపస్సు చేసి శక్తి పొంది నారదుడు ఇదంతా నా శక్తి అనుకున్నాడు. అప్పటికీ శివుడి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేశాను, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాను, మన్మధుణ్ణి జయించాను అంటే శివుడు చిరునవ్వు నవ్వి నాతో చెబితే చెప్పావు కానీ విష్ణువుకి చెప్పగానే ఓ హెచ్చరిక చేశాడు. అయినా పట్టించుకోకుండా ఇప్పుడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. నాన్నగారు మీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు. ఏమిటినా ఆయన అన్నట్టు ఆయన, ఆయనకి అన్నీ తెలుసు, తెలియక కాదు, వీడు ఏమంటాడో చూద్దాం, వీడి అహంకారం ఎంతవరకు వస్తుందో చూద్దామని, ఏం జరిగింది, ఏ విషయం నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావు అనగా, నేను కఠోర తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహంతో మన్మధుణ్ణి జయించి సకల శక్తులు పొందాను, తపస్సు చేయటంలో నన్ను మించిన వాళ్ళు లేరు, నువ్వు కూడా ఒకప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కూతురు వెంట పడ్డావు, ఆ విషయం మర్చిపోయావేమో, అంటే నీకంటే నేనే గొప్పవాడు అన్నాడు. అప్పుడు బ్రహ్మ నవ్వుకుని, నాన్నగారు, బుడ్డి నాన్నగారు, నువ్వు నా కొడుకు కాబట్టి నీకు ఒక విషయం చెబుతున్నాను, నువ్వు నిజంగా సందేహం లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివే, కానీ ఒకటికి రెండు సార్లు ఇంద్రియ నిగ్రహంలో నన్ను మించిన వాడు లేడు, నేను మహాత్ముణ్ణి, తపస్సు చేశాను అని శివుడి దగ్గర నా దగ్గర చెప్పినట్టుగా మా నాన్నగారు విష్ణువు దగ్గర చెప్పకు, చెప్పావో ఇక ఆ తర్వాత నీ సంగతి ఆ పరమాత్మకే తెలియాలి. ఇదంతా శివేచ్ఛ, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నది, అందుకే ఆయన తపస్సు చేసిన చోట నువ్వు తపస్సు చేయగలిగావు, అది మర్చిపోయి ఇదంతా నా అనుగ్రహం, నా గొప్పతనం అనుకోవద్దు అని ఒకటికి రెండుసార్లు చెప్పాట. ఎన్ని చెప్పనివ్వండి, నేను చెప్పాను కదా, ఒక్కొక్కప్పుడు కర్మ బలముగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి చెప్పిన వినట్ట. కొంతమంది ఆ దేవుడు దిగొచ్చినా నేను విన్నంటాడు, దేవుడు వీడి కోసం దిగొస్తాడా, ఇంతటి మనిషి కోసం, పాపం ఇదొక అజ్ఞానం. కాలప్రభావం వల్ల ఎవరు చెప్పినా వినని మూర్ఖులు కొందరు ఉంటారు, అలా వినక ఎంతోమంది నశించారు, దుర్యోధనుడు నశించాడు, రావణుడు నశించాడు, కానీ వాళ్ళంటే పాపాత్ములు, మొదటి నుంచి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు. కానీ నారదుడు అలా కాదే, అసలు వ్యాసుడికి కూడా గురువు, ఆయనకు కూడా తాత్కాలికంగా అహంకారం చెందాడు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో మహేంద్రుడు మంచి కొలువులో ఉండగా వెళ్ళి ఇంద్ర అని ఆశీర్వదించగానే నారదుడిని చూచి ఆనందంతో ఇంద్రుడు తన పక్కనే కూర్చోబెట్టుకుని, మహర్షి, మీ గురించి విన్నాను, మీ తపస్సు పాడు చేయడం కోసం నేనే మన్మధుణ్ణి పంపాను, ఇదంతా చేసింది ఆయనేగా మరి, అందుకని నీ తపస్సుని భగ్నం చేయడం కోసం మన్మధుణ్ణి పంపినవాణ్ణి, వసంతుణ్ణి పంపినవాణ్ణి, అప్సరసల్ని పంపినవాణ్ణి నేనే, అయినాను వాళ్ళందరినీ పట్టించుకోకుండా నీ నిగ్రహంతో నువ్వు తపస్సు చేసి నిన్ను మించిన వాడు లేడు అనిపించుకున్నావు, అబ్బాబ్బబ్బా, మీరెన్నో పర్యాయాలు తపస్సు చేసి నిష్ఠని చాటారు, దానితో పాటుగా దేవతల్ని రక్షించావు, నీ తపశ్శక్తితో లోకాలన్నిటినీ రక్షించిన మహానుభావుడివి, చాలా సంతోషం అన్నట్ట. అప్పటికి నారదుడి గర్వం కొంచెం పరాకాష్ఠ గడిపోయింది, నిజమాయ్ ఒకటా రెండా, ఎప్పటికప్పుడు మీ దేవతల్ని రక్షించేది నేనే, రాక్షసులు మీ మీద పడినప్పుడల్లా బాబోయే నువ్వు పరిగెడుతూ ఉంటే ఆ రాక్షస సంహారం కోసం ఒక నాటకం ఆడి విష్ణువుని ఉసిగొల్పి విష్ణువుకి శక్తినిచ్చి రాక్షస సంహారం చేయించింది నేనే, నేను లేకపోతే రాక్షసులకు అహంకారం వచ్చేదా, విష్ణువు వెళ్ళి వాళ్ళని చంపేవాడా, అసలు విష్ణువుకి శక్తి ఇచ్చేది నేనే అన్నట్టు, పైగా రాక్షస సంహారానికి తగిన శక్తిని నేనే ప్రసాదిస్తూ ఉంటాను. ఇవన్నీ ఓ పక్కన పెడితే, ఇంత పన్ను చేసినా, ఇన్ని ఘనకార్యాలు చేసినా, దుష్ట శిక్షణ చేసినా, మాట వరుసకైనా అహంకారం ఎప్పుడన్నా పొందానా నేను,
అబ్బే గర్వం లేనివాడు నేను ఒక్కడే అన్నట్ట. అవును నారద మహర్షి, గర్వం లేనివాళ్ళు మీరే అన్నాడు పాపం ఇంద్రుడేమనలేక. ఇప్పుడు ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. నారతోత యయౌ శీఘ్రం విష్ణులోకం వినష్టధీ. అజ్ఞానం వల్ల అహంకారం అంతకంతకీ పెరిగిపోతూ ఉండగా వైకుంఠమునకు బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికి విష్ణువు చూశాడు ఎన్ని ఈ నారదుడిని ఇంకొంచెం గెల్లాలనుకున్నాడు ఆయన. అబ్బో నారద మహర్షి వస్తున్నాడు అని లక్ష్మీదేవితో పాటు టక్కున లేచి శేషతల్పం నుంచి ఎదురుగుండా వెళ్ళి నమస్కరించి, మీ అంతటి మహర్షులు వస్తూ ఉంటే పానుపు మీద కూర్చుని దర్శనం ఇవ్వవచ్చునా, మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడాలి నమస్కరించాలి లేకపోతే మహాపాపం అన్నట్ట. ఇక చూడండి నారదుడికి వెర్రెక్కిపోయింది. విష్ణువు ఎదురుగుండా వచ్చాడు కదా, మరి లేచొచ్చి నమస్కరించాడాయే, పైగా నారద మహర్షుల వారు అన్నాడాయే, అందుకని ఇక ఆయన తిరుగులేక దీవిస్తున్నాను విష్ణు అన్నట్ట. దీవించేశాను నిన్న అన్నాడు ఏ విష్ణుమూర్తిని, శభాష్ దీవించాను అనగానే రండి 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 అని తన పక్కనే ఆసనం మీద కూర్చోబెట్టి నమశివాయ అనుకుని ఒకసారి మీ పాదసేవ చేయనిస్తారా అని అడిగాడు. అబ్బా విష్ణుమూర్తికి ఎంత జ్ఞానోదయమయ్యిందో, నా పాదసేవ చేసుకుంటానంటున్నాడు, చేసుకో అని వెంటనే రెండు కాళ్ళు ఎత్తాడు ఆయన. విష్ణు బంగారు పళ్ళెం తెచ్చి అందులో ఆయన కాళ్ళు పెట్టించి లక్ష్మీదేవి నీళ్లు పోస్తూ ఉండగా ఆ నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తి మీద చల్లుకున్నాడు. అక్కడ వైకుంఠంలో చల్లుకున్న నీళ్లు వచ్చి ఇక్కడ పడ్డాయి, మొత్తం ముంచెత్తే అనమాట. ఆ తర్వాత తన పక్కనే కూర్చోబెట్టుకుని, మహర్షి ఈరోజు నేను ధన్యాత్ముండయ్యాను అన్నాడు ఆయన. అందుకే విష్ణువుకి బ్రహ్మణ్యదేవుడు అని పేరు. ఆ మహాత్ముడికి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు గనక నిజంగా తపస్సు చేసిన వాడిని గౌరవిస్తాడు గనక, ఆ గౌరవించినప్పుడు అహంకరిస్తే నెత్తి మీద మొట్టిగా మొడతాడు గనక బ్రహ్మణ్యదేవుడు అన్నాడు. ఆయన చూశారా, రుక్మిణీదేవి యొక్క కులపురోహితుడు అగ్నిజ్యోతనుడు వస్తే కాళ్ళు కడిగాడు, కానీ అగ్నిజ్యోతనుడు ఏమాత్రం అహంకరించలేదు, దాంతో తరించాడు. ప్రస్తుతం ఇప్పుడు నారదుని కర్మయోగం ఇలా ఉన్నది, తద్వారా మనకు కూడా ఏదో సందేశం ఇస్తున్నాడు పరమాత్మ. అందుకే నారదుడి యొక్క గర్వాన్ని ఇంకొంచెం పెంచేలాగా తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఎక్కడి నుంచి వచ్చావు వత్స, నీ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనపడుతున్నది, నీవు సామాన్యుడివా, నిరంతరం హరినామస్మరణ చేస్తావు, సమస్త లోకాలు తిరుగుతావు, నీవు చూడని స్థలం లేదు, నీవు దర్శించని దేవుడు లేడు, నువ్వు స్నానం చెయ్యని నది లేదు, అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చిన నీ పాదస్పర్శ వల్ల మా వైకుంఠం తీర్థస్థలం అయ్యింది. ఇంతెందుకు, ధన్యస్థం మునిశార్థోల తీర్థోహంతుత వాగమాత్. అసలు ఇలాంటి మాటలు ఎవరిని మాట్లాడగలరా, దీని అర్థం తెలుసుగా, తవ ఆగమాత్ అంటే నీ రాక వల్ల అహం నేను తీర్థ పవిత్రుడయ్యాను, నీ రాకతో నేను పవిత్రుడయ్యాను, తీర్థోహం అంటే నేనే తీర్థస్థలం అయ్యాను, పరమాత్ముడే అసలు తీర్థం అంటే. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నారద నీ రాక వల్ల నేను కూడా పవిత్రుడయ్యాను, నువ్వు రాకపోతే ఎలా ఉండేవాడో, నీ రాకతో నీ దర్శనంతో నీ పాదస్పర్శతో నేను పరమ పవిత్రుడైపోయాను అన్నాడు. కొంచెం జ్ఞానం కలిగిన వాడైతే వెంటనే అంటాడు, ఈయన అహంకారం దిగుంటే ఎంత మాట అన్నావు పరమాత్మ, నా రాకతో నువ్వు పవిత్రుడు అవడం ఏమిటి, అపవిత్రుల్ని పవిత్రులు చేసేవాడివి నువ్వు, రోజు ఒక మంత్రం ఉంది తెలుసుగా మీకు, అది అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివా యస్మరేత్తు పుండరీకాక్షం సహ బాహ్య అభ్యంతర శుచిహి. యహ ఎవడు పుండరీకాక్షం శ్రీమన్నారాయణుణ్ణి స్మరేత్తు స్మరిస్తాడో అటువంటి వాడు అపవిత్రుడైనా పవిత్రుడవుతాడు. ఎక్కడ ఎలా ఉన్నా, దరిద్రపు స్థలంలో నీచ స్థలంలో ఉన్నా తీర్థస్థలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా దేవాలయంలో ఉన్నా వాడు ఎటువంటి ఆలోచన చేస్తున్నా అపవిత్రుడు కూడా పవిత్రుడవుతాడట. ఎప్పుడు, పుండరీకాక్ష పుండరీకాక్ష గట్టిగా పుండరీకాక్ష పుండరీకాక్ష అని స్మరించేవాడు ఏ స్థితిలో ఉన్నా సరే తక్షణం తరిస్తాడు. ఇవాళ ఓ మత్స్యకన్న నా గొంతుకులోకి వెళ్ళి మళ్ళీ నన్ను పరీక్షించింది ఇప్పుడు కాస్త. అప్పుడప్పుడు అనేక పరీక్షలు వస్తాయి. ఎందుకో తెలియదు, అప్పుడప్పుడు ఒకటి అరా దోమలు గురువు గారు శాఖాహారి అవునా కాదా అని పరీక్షించడానికి సరిగ్గా పురాణం టైంలో ప్రత్యక్షంగా మీరుండగా మీరు సాక్ష్యంగా ఉండగో గొంతుకులో కడతాయి. ఇప్పుడేమో ఈ దోమ బయటికి రాదు, లోపలికి పోతుంది. ఇప్పుడు నేను శాఖాహారినా ఇంకో ఆహారినా తెలియట్లేదు నాకు. దోమ గొంతుకులోకి వెళ్ళాక మీరే తేల్చండి, ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి. పుండరీకాక్ష, పుండరీకాక్షుణ్ణి స్మరిస్తే వాడు ఏం తిన్నా పవిత్రుడవుతాడు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో, ఏ అవస్థలోకి వెళ్ళినా ఏం తిన్నా ఏం తాగినా పుండరీకాక్ష అన్నాడు కదా. అటువంటి వాడు బాహ్య బయట శరీరము పవిత్రమవుతుంది, అభ్యంతర శుచిహి వాడి మనస్సు కూడా పవిత్రమవుతుంది. లోపల బయట రెండింటినీ పవిత్రం చేసేది హరినామస్మరణ. సర్వాన్ని పవిత్రం చేసే హరి యొక్క నామమే గొప్పదైతే ఆ హరి దగ్గరకు వచ్చిన హరి నీ వల్ల నేను పవిత్రుడయ్యానంటే అవును సుమా నేను అంత గొప్పవాణ్ణి, నేను లేకపోతే వైకుంఠం ఏమైపోయేది, ఎన్ని లోకాలని పవిత్రం చేస్తున్నాను, అందుకే దేశాలన్నీ తిరుగుతూ ఉంటాను, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తున్నా అన్నట్టు పాపం. మళ్ళీ ఆయన సర్లే నీ దేశాలు నీ సందేశాలు తిరగడాలు పక్కన పెడదాం, ఇప్పుడు ఏం పని మీద వచ్చావో, ఏదో ఘనకార్యం చేసి ఉంటావు, ఏ ఘనకార్యం లేకుండా నువ్వు ఇక్కడికి రావని నా నమ్మకం అన్నాడు ఆయన. నారాయణ వాసుదేవ నీ గురించి అందరూ సర్వాంతర్యామి అంటారు, అంటే నీవు లేని ప్రదేశం లేదు అని దాని అంతరార్థం. అన్నీ తెలుసుండి కూడా ఏం ఘనకార్యం చేసావు అని నన్ను అడుగుతున్నావు, ఇంతకీ నువ్వు నిజంగా సర్వాంతర్యామివా లేక వైకుంఠవాసివి మాత్రమేనా అన్నాడు ఆయన. సంభాషణలో అంతకంతకీ గర్వం ఎలా పరాకష్టకెడుతోందో తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు విష్ణువు వెంటనే ఈ మాట అనగానే, నువ్వు నిజంగా సర్వాంతర్యామివా కాదా? సర్వాంతర్యామివైతే నేను ఎందుకు వచ్చానో ఏం చేశానో తెలియాలి, కాకపోతే నీకు తెలియదు అంతే కదా అని అనగానే, దేవదేవ మహాదేవ ప్రసీద పరమేశ్వర ధన్యస్త్వం శివ ధన్యాతే మాయా సర్వవిమోహిని. దేవదేవ మహాదేవ పరమేశ్వర ప్రసన్నుడవుక, నీ మాయ ఎంత గొప్పది. ఈ నారదుడు ఒకప్పుడు వినయం తప్ప మరొకటి లేకుండా తిరిగినటువంటి వాడు, మహాత్ముడు, నిరంతర హరినామస్మరణ పరాయణుడు, మాయని జయించాలనుకున్నవాడు, ఇప్పుడు నీ మాయలో పడిపోయాడు, నా దగ్గరకు వచ్చి నన్ను కూడా పవిత్రం చేస్తానంటున్నాడు, ఎంత విచిత్రం ఇతని యొక్క బుద్ధి అనుకుని ఆ తర్వాత, నాయన నేను ఈ మధ్యన ఎందుకో కానీ కొంత నా మహామహిమని కోల్పోయినట్టున్నాను, అందుకే నువ్వు రాగానే ఎందుకు వచ్చావో కనిపెట్టలేకపోయాను. ఫోన్లే, నేను మహిమని కోల్పోయినా నీవు ఎందుకు వచ్చావో ఏం చేసావో తెలుసుకోలేకపోయినా నాకు పెద్ద నష్టం లేదు, కానీ నీలాంటి ఉత్తములు నాలాంటి వాళ్ళకి కనువిప్పు కలగడానికి వాళ్ళ ఘనకార్యం వాళ్లే చెప్పుకుంటే మంచిది. ఏది, నీ ఆత్మోన్నతి గురించి నువ్వు చెప్పుకో, ఆత్మస్థుతి చేసుకో అన్నాడు. అలా అడిగే బాగుంది అని కొంచెం నారదుల వారు పెద్ద పెద్ద దుబ్బు మేసాలు మెలివేసి గడ్డం సవరించుకొని, నారదుడికి కూడా గడ్డాలు ఉంటాయండో, జటాజుటాలు ఉంటాయి, కాకపోతే సినిమా వాళ్ళకి గడ్డం పెడితే బాగుండదని నారదుడికి నున్నగా షేవింగ్ పెడతారు, సినిమా వాళ్ళు అలా పెడతారు. ఇప్పుడు మనం కూడా సినిమాలకు అలవాటు పడిపోవడం వల్ల ఒకవేళ పొరపాటున నారదుడు ఒరిజినల్ నారదుడు కనపడితే గుర్తుపట్టలేం, కాంతారావుని చూస్తే గుర్తుపడతాం కానీ మన చూస్తే మనం గుర్తుపట్టలేమునా. కాబట్టి ఏం చేయాలన్నమాట, సాధ్యమైనంత వరకు కూడా పురాణాల్లో చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి పురుషుల యొక్క లక్షణాలు అందులో వర్ణనను బట్టి తెలుసుకోవాలి. విష్ణుమూర్తి కంటే మీసం లేకుండా చూపిస్తారా? కానీ పురాణాల్లో ఆఖరిక వైఖానస ఆగమంలో కూడా విష్ణు యొక్క మీసములు ఆకుపచ్చగా ఉంటాయని చెప్పారు, పచ్చని మీసములు కలిగిన వాడని రాశారు. రామాయణంలో రాముడికి మీసములను కత్తిరించాడు, వచ్చి నిపుణాహ శ్మశ్రు వర్ధకాహ, మీసాలు కత్తిరించేవాడు చక్కగా కత్తిరించారని ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎవరన్నా రాముడికి మీసం పెడతారా? కృష్ణుడికి మీసం పెడతారా? విష్ణువుకి మీసం పెడతారా? నారదునికి గడ్డం పెడతారా? వీళ్ళకి అడ్డమైపోయింది అదేదో, అందువల్ల అవి పక్కన పెట్టేస్తే నారదుడు ఒక్కసారి గడ్డాలు మీసాలు సవరించుకుని, ఇప్పుడు చెబుతున్నాను విను, మీరెవ్వరూ చెయ్యలేని ఘనకార్యం చేశాను, భూలోకంలో హిమాలయ పర్వత ప్రాంగణంలో నీ దగ్గరకు వచ్చి నీ అనుమతి తీసుకుని తపస్సు చేయడానికి వెళ్ళాను కదా, అది నీకు తెలుసు, నువ్వే పంపావు నన్ను అక్కడికి వెళ్ళి తపస్సు 1000 ఏళ్ళు పైబడి చేశాను. ఈ 1000 ఏళ్ల కాలంలో ఏ వస్తువు నన్ను కదిలించలేకపోయింది. నా మహాతపస్సు చాలా గొప్పది. మన్మధుడి గర్వం సర్వం కర్వం చేశాను. అప్సరసల నృత్యములు నన్నేమీ చేయలేకపోయాయి. ఎవ్వరూ నా జోలికి రాలేకపోయారు. నాలాంటి నిగ్రహం కలిగిన వాడికి మాత్రమే తపస్సు చేసే అధికారం ఉంటుంది, కానీ ఎవడికి పడితే వాడికి తపస్సు చేసే అధికారం లేదన్నాడు. నిజం నిజం అని శ్రీ మహావిష్ణువు ఆయనకి వంతపాడుతూ, నీ తపస్సు చాలా గొప్పది, నా చెవులదాకా వచ్చింది. ధన్యస్త్వం మునిశార్దూల తపోనిధిరుధారధీహి భక్తిత్రికం నయస్యాస్తి కామమోహాదయో మునే. మహర్షి, నువ్వు నిజంగా గొప్పవాడివి, తపోనిధివి, నీవు చేసిన తపస్సు మానవ మాత్రుడు చేయలేడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు లేనివాడు తపస్సుకు అడుగు పెట్టినా ఆ తపస్సుని పూర్తి చేయలేడు. కొన్ని పనులు మొదలు పెడతారు కొంతమంది, మధ్యలో విడిచిపెట్టేస్తారు, కొందరు అసలు ఆరంభించరు. కానీ మహాత్ములు పని మొదలు పెడితే ప్రాణం పోయినా వెనక్కి తిరిగిరారు. వాళ్ళని ఉత్తములు అంటారు. నీవు ఆ ఉత్తముల కోవకి చెందినవాడివి. లేకపోతే తపస్సు ఆరంభించి ఇంద్రియ నిగ్రహంతో ఎంతమంది పూర్తి చేయగలరు? సృష్టి యొక్క రహస్యమే అది. మరి మనుషులు ఎప్పుడు కూడా అధములు, మధ్యములు, ఉత్తములు అని మూడు రకాలుగా విభజింపబడ్డారు. అందులో అధములు ఎటువంటి వాళ్ళు అంటే, అసలు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. నీచ మానవులు అసలు పనే మొదలు పెట్టడు. అన్నిటికీ భయమే వాడికి. ఒరే గుళ్ళో కడదామా? ఏమో బాబోయ్, ఎందుకు వచ్చిందిరా బాబు గుళ్ళోకి వెళ్ళేలోపు మనం వర్షంలో మునిగి చచ్చిపోతామేమో, వద్దురోయ్ అంటాడు. అన్నం తిందామా? అన్నం తింటే గుండిపోటో చచ్చిపోతామేమోరోయ్ అంటాడు. పోనీ ఏదన్నా చదువుదామా? చదివితే మనం ఎక్కడ పాస్ అవుతాం అంటాడు. ఇంక ఏ పని చేయడు వాడు, వాడు బతుకంతే. నీచ మానవులు అధములు అన్నిటికీ భయపడి ఏ పని చెయ్యరు. ఇంకా మధ్యములు ఉంటారు, అన్నిటికీ సై అని బయలుదేరతారు. కొంత పని అయ్యాక మానేస్తారు. కన్స్ట్రక్షన్ మొదలెడతాడు, ఇల్లు సగంలో ఆపేస్తాడు. పురాణం వినడానికి బయలుదేరతాడు, మధ్యలో ఆటో వెనక్కి తిప్పికి వెళ్ళిపోతాడు. అన్నం తినడం మొదలెడతాడు, సగంలో వదిలేస్తాడు. పురాణం వినడానికి వస్తాడు, సగంలో పారిపోతారు. కొంతమంది అప్పుడప్పుడు లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు అనుకుంటారంటే మధ్యములు. అసలు రాని వాళ్ళు అధములు. నేనల్లా, పురాణాల్లో చెప్పారు. వచ్చి మధ్యలో పోయేవాళ్ళు మధ్యములు. ఇక ఉత్తములను ఉంటారు. అటు సూర్యుడు ఇటు పడుతున్నా, తుఫాన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, అనుకున్న పని ఈ 12 రోజులు ఆపకుండా వచ్చి తీరతారు. వాళ్ళకి విఘ్నాలకు భయపడరు. అలాంటి ఉత్తముల కోవకి చెందిన వాడు విని. అందుకే భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు నీలో నింపుకున్నావు. అన్నిటికీ మించి నిష్ఠ కలిగిన వాడివి. కామం, మోహం మొదలైన వికారములు నిన్నేమీ చేయలేకపోయావు. నువ్వు నైష్ఠిక బ్రహ్మచారివి. నీ జ్ఞానం, నీ వైరాగ్యం నిజం చెప్పాలంటే సాక్షాత్తు హరిలో కూడా లేవు. టెక్నిక్ చెబుతున్నాడు ఇక్కడ విష్ణువు. హరిలో లేవు. హరి అంటే కోతి అని ఒక అర్థం. హరి అంటే విష్ణువు, హరి అంటే కోతి, హరి అంటే సింహం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నాడు, హరికి నువ్వన్నట్టుగా ఇంత వైరాగ్యం, ఇంత జ్ఞానం, నిష్ఠ ఉంటాయా? అంటే కొమ్మల మీద తిరిగే కోతులకి చపలత్వం తప్పేముంటుంది, కోతి లాంటి బుద్ధి కలిగిన వాడికి అహంకారం తప్పేముంటుంది అని వ్యంగ్యంగా పలుకుతూ, చాలా గొప్పవాడివిలే, నీకు కామవికారం ఎలా కలుగుతుందిలే, అందుకే నువ్వు విజయం పొందావు కదా అన్నాడు. అమ్మాయ్యా, నువ్వన్నా నన్ను ఒప్పుకున్నావు. నేను వెళ్ళి శివుడి దగ్గర చెప్పాను తపస్సులో విజయం పొందాను అని. అప్పుడు శివుడు, పొందితే పొందావు, విష్ణువుకి చెప్పొద్దంటాడేమిటో? మా నాన్నగారి దగ్గరికి వెళ్ళా. ఆయన అంతే, నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పకన్నాడు. కానీ నీ గురించి వాళ్ళకి తెలియదు, నువ్వు వినయం కలిగిన వాడివి, అందుకే వాళ్ళల్లా కాకుండా నా పాదసేవ చేసావు, నా గొప్పతనాన్ని కీర్తించావు. నా గొప్పతనాన్ని కీర్తించిన వాడివి గనక నువ్వు నా శిష్యుల్లో ప్రథముడివి, నా శిష్యుల్లో ప్రథముడివి అన్నాడు. ఏకంగానే ఇలా పలికి, ఆ తర్వాత అలా పలుకుతాడు కానండి, హరినామస్మరణ మాత్రం విడవడండో. అందుకే తట్టుకుంటున్నాడు ఆయన. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఓ పక్కన హరిని శిష్యుడా అంటాడు, ఆయన సేవలు చేస్తే చేయించుకుంటాడు. కానీ ఓం నమో నారాయణ, నారాయణ, నారాయణ ఇది మాత్రం విడవడట. అంత అలవాటైపోయింది ఆయనకి. నర నరాలలో నారాయణ అనే నామం జీర్ణించుకుపోయింది. నిత్యం నారాయణ స్మరణం చేసేవాడు ఒకవేళ అహంకరించినా మధ్యలో అందులోంచి బయటకు వస్తాడు, అజ్ఞానంలోంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అహంకారం తగ్గించుకుని దాంతోపాటుగా ఎంత కాదనుకున్నా ఆయన మహాత్ముడు కదా, తపస్సు చేసినవాడే కదా. నారాయణ నీ దయనా మీద ఉంటే ఈ తపస్సు చేయడం పెద్ద కష్టం కాదు, మన్మధుడిని జయించడం పెద్ద కష్టం కాదు, అన్నిటికీ మించి నీ వంటి వాడు ఏది నేను పూజించే నా దైవం అనుకున్నవాడే నాకు శిష్యుడు కూడా అవడం వల్ల ఇంకా బాగా తపస్సు బాగా చేయగలిగాను అని విష్ణువునికో నమస్కారం చేసుకుని నారాయణ అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లోపల కొంచెం అనుమానం అనమాట ఆయనకి, ఏమని ఈ నారాయణుడు నా దైవమేనా లేక అంతగా గొప్ప మహిమ లేని సర్వాంతర్యామి కానివాడా, నాకు పాదపూజ చేశాడంటే నా శక్తిని అంగీకరించిన వాడేమో, కానీ అంతలోనే నేను నారాయణ అనకుండా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు ఏదో ఆనందం కలుగుతోంది, నారాయణ అన్నప్పుడల్లా మానసికమైన ఆనందం కలుగుతోందంటే ఈయన నన్ను గౌరవిస్తున్నప్పటికీ నా దైవమేమో అనిపిస్తోంది, ఏ పొట్లో ఏ పోముందో అనుకున్నట్టు ఆయన. ఇలాంటి డోలాందోళిత మనస్కుడే బయలుదేరాడు. ఆయన అలా వెళ్ళగానే వెంటనే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి చూసావు కదా మీ శిష్యుడి యొక్క నిర్వాకం, అందుకే నీ దగ్గరికి కావాలని రెచ్చగొట్టి పంపాను. విష్ణువుతో ఈ మాట చెప్పద్దు చెప్పద్దు అంటే కావాలని చెప్పడానికి నీ దగ్గరికి వస్తాడు, వస్తే నువ్వు ఆయనకి తగిన శాస్తి చేస్తావు, అందుకే నీ దగ్గరికి పంపాను. ఒక అపూర్వమైన మాయని సృష్టించి ఈ నారదుని గర్వం సర్వనాశనం చేసి మళ్ళీ అతన్ని ఉత్తముణ్ణి చెయ్యి, అతని వల్ల శివతత్వం లోకంలో ప్రచారం అవ్వాలి, ఏం చేస్తావో చెయ్యి, వాడిని బొట్లో వెయ్యి అన్నట్ట. అలాగే అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు నారదముని ఎలా వెళ్ళగానే నారదుడు వెడుతున్న మార్గంలో హఠాత్తుగా శ్రీమన్నారాయణ మాయ వల్ల వైష్ణవ మాయ వల్ల ఒక మహానగరం నిర్మాణమైపోయింది. ఆకాశ మార్గంలో నారదుడు నారాయణ అనుకుంటూ వెడుతున్నాడు, దారిలో ఒక గొప్ప నగరాన్ని శ్రీహరి సృష్టించాడు. వైష్ణవ మాయ వల్ల ఏర్పడిన ఒక గొప్ప నగరం. ఏమి నగరం అండది? స్వలోకాదధికం రమ్యం నానా వస్తు విరాజితం శతయోజన విస్తారం అద్భుతం సుమనోహరం. 100 యోజనముల వైశాల్యంతో ఉంది. యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనములంటే 800×800 చదరపు మైళ్ళట. 800 మైళ్ళు పొడవు, 800 మైళ్ళు వెడల్పు. అంటే ఏమిటి దానికి? చతురస్రం అంటారు. చతురస్రంలో పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి, అందుకే దానికి వైశాల్యమునకు ఎస్ స్క్వేర్ అనేది సూత్రం అనమాట. ఎస్ స్క్వేర్ అంటే ఎస్ ఇంటూ ఎస్, సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజం తెలుగులో చెప్పాలంటే. ఈ విధంగా చతురస్రాకారము యొక్క వైశాల్యము ఎస్ ఇంటూ ఎస్ కనుక 800×800 వెరస ఎంత అవుతుందనమాట? 640,000 చదరపు మైళ్ళు అని అనుకుంటున్నాను, నాకు సరిగ్గా లెక్కలు రావు, ఏం చేయను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మహావైశాల్యం మొత్తం మీద 800×800 స్క్వేర్ మైల్స్ అంతటి నగరం ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. స్వర్గలోకం కంటే అద్భుతంగా ఉన్నది, కైలాసం కంటే వైకుంఠం కంటే ఆశ్చర్యకరంగా ఉంది. తన లోకం కంటే అందంగా, వైకుంఠం కంటే ఎక్కువ అందంగా ఆ లోకాన్ని తీర్చిదిద్దాడు శ్రీహరి. ఆ నగరంలో వీధులున్నాయట. సాధుద్వార కవాటకుడ్యవలభి స్తంభార్గళాగేహళీ వీధి వేధి గవాక్ష చత్వర రథావేశ్వ ప్రగాణ ప్రపా సౌధాట్టాలక సాలహర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్యస్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధం బులై అప్పురిన్. విశాలమైన వీధులు, ఒక్కొక్క వీధిలో ఒక్క పర్యాయం 8×10 ఏనుగులు పక్క పక్క నుండి పరిగెత్తగలం, నడవడం కాదు. ఏనుగులు పరిగెడుతుంటే కొంచెం అడ్డదిడ్డంగా కదులుతాయి కదా, అయినా 10×8 ఏనుగులు ఒకే వీధిలో పరిగెత్తే అంత విశాలమైన వీధులు ఉన్నాయట. ఆ రోజుల్లోనే ప్రణాళికతో కట్టారు. ఇరుకిరుకు సందులైతే ఆటోలు కూడా రావు, వర్షం వస్తే నీళ్లు లోపలికి వస్తాయి. అందుకని ఏం చేశారన్నమాట, విశాలమైన వీధులు, ఎత్తుగా ఉన్నటువంటి దెబ్బల మీద కట్టబడిన భవనాలు, నీళ్లు లోపల నుంచి బయటికి ప్రవహించడానికి మురుగు కాలువలు, లోపలికి నీళ్లు వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, మంచి మంచి భవనాలు, భవనాలకు చుట్టూత బంగారంతో తయారు చేయబడినటువంటి కాంపౌండ్ వాల్స్, కోటగోడలు కూడా బంగారంతో కట్టారట. ఆ నగరంలో భవనాలు ఎత్తుగా ఉన్నాయి, భవనాల చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములు కూడా బంగారమే. కాంపౌండ్ వాల్ గట్టిగా ఇటుకలతో కడితేనే రాత్రికి రాత్రి 4 ఇటుకలు పట్టుకుపోతున్నారు ఈ మధ్యన పీకి.
ఆ మధ్యన పాపం మా ఇంటి పక్క ఆయన ఒక ఆయన గోడ కట్టుకుంటే గోడలో తెల్లారేసరికి ఒక ఇటుకలు లేవు. ఇంటి పక్క ఆయన అండం ఎందుకు నా కొంపేది, నా కాంపౌండ్ వాళ్ళు ఇటుకులే పక్క వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, లేబర్ ఏరియా అది కొంత పీఠం దగ్గర. రామచంద్ర ప్రభు ఈ కాంపౌండ్ వాళ్ళ యొక్క ఇటుకలు పట్టుకుపోతుంటే చివరికి వాటిని స్ట్రాంగ్గా కాంక్రీట్తో కట్టించవలసి వచ్చింది. ఇంకా కాంక్రీట్ అయితే ఎత్తుకుపోవడానికి వీల్లేదని. కానీ ఆ రోజుల్లో శ్రీమన్నారాయణుడు తన మాయతో నిర్మించినటువంటి ఆ మందిరాలలో, ఆ నగరంలో ఉన్న భవనాల చుట్టూ ఉన్నటువంటి గోడలు కూడా బంగారమే. మళ్ళీ వాటికి కాంచనమణి స్నిగ్ధములు బంగారము, బంగారానికి మణులు అద్దారట, బంగారంతో గోడ కట్టారు, ఆ గోడలకు నవరత్నాలు తాపడం చేశారు. ఇక భవనాలు ఉన్నాయి 100 అంతస్తులు, 200 అంతస్తులు, 300 అంతస్తులు అన్నమాట. ఒక అంతస్తులోంచి మరొక అంతస్తులోకి వెళ్ళడానికేమో ఆ రోజుల్లో కూడా లిఫ్టులు ఉన్నాయి, తాడుతో ఇలా లాగితే తొట్టులో కూర్చుంటే తొట్టి పైకి వెళ్ళిపోతుందట. ఇప్పుడు మనం చూసారా లిఫ్ట్ ఎక్కితే కరెంటు మీటర్ నొక్కగానే పైకి వెళ్ళిపోతాయి. కానీ కాలుష్యం లేకుండా ఓ తాడు తయారు చేసి ఆ తాడుకి పక్కన ఒక మంచి తొట్టి పెట్టారు. ఈ తొట్టిలో కూర్చుని ఈ చక్రం తిప్పితే ఈ తాడు అలా తొట్టిని పైకి పట్టుకుపోతుంది, తొట్టులో నుంచి పైకి ఎక్కేయచ్చు అనమాట. అలా అంతస్తుల భవనాలు పైకి ఎక్కడానికి కావలసినటువంటి లిఫ్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదొక భవనం ఉంది. ఈ భవనంలో వాడు ఆ భవనంలోకి వెళ్ళాలంటే వెళ్ళి కిందకి దిగడం, ఆ భవనంలోకి వెళ్ళడం ఇబ్బంది. అందుకని ఈ బిల్డింగ్లోని ఈ అంతస్తు నుంచి ఆ బిల్డింగ్లోని ఆ అంతస్తులోకి రెండింటికి హౌరా బ్రిడ్జి లాంటి బ్రిడ్జీలు పెట్టారట. ఈ బ్రిడ్జీలు వెనక్కి తీసేసుకోవచ్చు ఈ వంతెన, లేదా వేసుకోవచ్చు. ఇందులో ఉన్న అమ్మాయికి అందులో ఉన్నటువంటి అబ్బాయికి ఏమన్నా మాట్లాడుకోవాలనిపిస్తే ఈ బ్రిడ్జీలు దింపేసుకుని కబుర్లు చెప్పుకుని కాసేపు హాయ్ అనుకుని కాస్త కాఫీలు తాగి ముచ్చట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎవరికి కావలసిన సౌకర్యాలు అవన్నీ అందులో ఉన్నాయి. ఇంకా నగరం 4 రకాలైనటువంటి జాతుల వాళ్లతో వర్ణములతో ఉన్నది. నర నారీ విహారాఢ్యం, నరులు నారులు హాయిగా తిరుగుతున్నారు. చతుర్వర్ణాకులంపరం, చాతుర్వర్ణముల వాళ్ళు అందులో ఐకమత్యంతో తిరుగుతున్నారు. ఆ నగరంలో ఎక్కడ చూసినా సంపదలు, ప్రకృతి శోభ కనపడుతున్నాయి. మంచి సరోవరాలు, సరోవరాల్లో ఉన్నటువంటి పద్మాలు, తెల్లతామరలు, ఎర్రతామరలు, కలువు పువ్వులు, ఈ కలువు పువ్వుల మీద ఝంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదల యొక్క ఝంకారాలు, మళ్ళీ వీటితో పాటుగా ఆ సరోవరాల చుట్టూ తిరుగుతున్న కోకిలలు మొదలైనటువంటి పక్షుల కిలకిలారావాలు, కొంగలు, చక్రవాక పక్షులు, హంసలు, ఇవి కూడా అక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఈ పక్షులతో, చెరువులతో, మంచి దిగుడు బావులతో, ఉద్యానవనాలతో, అనేక రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించిన శోభలతో ఉప్పారుతోంది, అలరారుతోంది, ప్రకాశించిపోతోంది ఆ నగరం. సంపదలున్నాయి, ప్రకృతి శోభ ఉన్నది, సంగీతం పాడేటటువంటి స్త్రీలు అప్పుడప్పుడు గానం చేస్తున్నారు అక్కడ, భార్యాభర్తలు భక్తితోటి ఆ నగరంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ప్రవచనాలు వింటున్నారు, అర్చనలు చేస్తున్నారు. ఆ నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నారదుడికి అర్థం కాలేదు. అసలు ఎప్పుడు ఈ నగరమే చూడలేదే, పుట్టాను, ఎన్నెన్నో ప్రదేశాల్లో నా పాదం మెట్టాను, పుట్టాను, పాదం మెట్టాను, తపస్సు చేపట్టాను, కానీ ఈ నగరం ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏదో గుంటూరు చూశాను, విజయవాడ చూశాను, ఏలూరు చూశాను, నెల్లూరు చూశాను, మధ్యలో ఈ కొత్తగా ఆకాశ నగరం ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటూ ఉండగా కొంతమంది, ఓహో నారద మహర్షులు వారు మన నగరానికి వచ్చారండి అని నమస్కరించగానే, ఈ ఊరి పేరు ఏమిటండి అని అడిగారు. అదేమిటి నారద మహర్షి, ఊరి పేరు అప్పుడే మర్చిపోయారా, ఈ మధ్యన మీరు తపస్సుకి వెళ్ళొచ్చాక జ్ఞానం ఎక్కువైపోయినట్టుందిలేండి, వైరాగ్యం వల్ల మర్చిపోయినట్టున్నారండి, ఇది శీలపురం అండి, మీరు ఎన్నోసార్లు వచ్చారు మర్చిపోయారేమో, మీ శీలం వల్ల ఈ నగరానికి పవిత్రత వస్తుంది, నా పాదం పెట్టడం వల్ల శీలపురం ఇంకా శీలపురం అయ్యిందని మీరే అన్నారు అని అక్కడున్న కొంతమంది పౌరులు అన్నారు. ఇప్పుడు నారదుడు కొంచెం బుర్రకొక్కుని, శీలపురమా, ఇక్కడికి నేను అడుగుపెట్టానా, శీలపురంలోకి అడుగుపెట్టి నా వల్ల శీలపురానికి శీలం వస్తుందని ఆశీర్వదించానా, ఏం గుర్తుకు రావట్లేదబ్బా, నెత్తి మీద ఎవడన్నా శీల దిగ్గొట్టాడా ఏమిటి అని అనుమానం వచ్చింది ఆయనకి. బహుశా తపస్సు చేయటంలో నా మనస్సును నేనే మర్చిపోయి ఉంటాను, ఇంద్రియ నిగ్రహంతో ఎక్కువ కాలం తపస్సు చేసిన వాడికి లౌకిక ప్రపంచం తెలియదట, అందుకే ఈ లోకాన్ని మర్చిపోయి ఉంటాను, అయినా ఎన్ని లోకాలు తిరుగుతున్నాను నేను, ఇన్ని లోకాల్లో ఇదో మా లోకం. నిజంగా మా లోకమే, మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవిని అక్కడికి పంపించి ఓ లోకాన్ని సృష్టించాడు విష్ణువు, పాపం ఈయనకి తెలియక ఏదేదో మా లోకం అనుకున్నాడు. ఇంతకీ ఈ నగరానికి రాజుగారు ఎవరు నాయన అన్నట్ట.
మీ శిష్యుడే, మీరు ఆ మధ్యన అష్టాక్షరి మంత్రం ఇచ్చారు చూడండి, ఆయనే ఈ నగరానికి ప్రభు అనగానే, ఓ రే నాయనో నేను అష్టాక్షరి మంత్రమును కూడా ఇచ్చానన్నమాట, ఆయన ఎంతోమందికి బోధలు చేస్తూ ఉంటాను, నా దగ్గర మంత్రం పొందినవాడు ఎవడో, ఇంతకీ మీ రాజుగారి పేరు ఏమిటో చెప్పండర్రా బాబు అన్నాడు ఆయన. మా నగరము రాజుగారి పేరు తత్ర రాజా శీలనిధి, ఇది శీలపురం, రాజుగారు శీలనిధి, శీలమునకు నిధి, మీరే పేరెట్టారు మా రాజుగారికి. ఐశ్వర్య సమన్వితుడు, ఆయన చాలా గొప్పవాడండి, మీ భక్తుడండి అనగానే, ఓహో ఈ శీలనిధి అనే పేరు కూడా నేనే ఇచ్చానమాట, నగరం శీలపురం, నేనేమో ఈ నగరాన్ని దీవించాంట, రాజుగారు శీలనిధి అట, నగరం అత్యద్భుతంగా ఉంది, వైకుంఠం కంటే కూడా మనోహరంగా కనపడుతున్నది, ఎక్కడ చూసినా సంపదలే కనపడుతున్నాయి, అలాగని సంపదలున్న వాళ్ళ దగ్గర అహంకారం ఉంటుంది కదా అనుకుందామా అంటే, వీళ్ళ దగ్గర అహంకారం లేదు, వినయంగా నమస్కరిస్తున్నారు, పైగా రాజుగారు నా శిష్యుట, ఒక్కసారి రాజుగారిని చూస్తే పోలేదా అనిపించింది అనుకుని, మీ రాజుగారి నగరం, మీ రాజుగారి భవనం ఎక్కడుంది అంటే, అన్ని భవనాలు చాలా గొప్పవేనండి ఇక్కడ ఈ ఊళ్ళో, అన్ని భవనాలు సంపదతో కూడినవే, ఏ భవనం చూసినా బంగారంతో కనపడతాయి, కానీ బంగారంతో పాటు కేవలం వజ్రాలు వైడూర్యములే తాపడం చేయబడిన విశాల భవనం ఈ నగరం మధ్యలో ఉంది, ఆ మధ్యలో ఉన్న భవనం మా రాజుగారు శీలనిధి గారి యొక్క భవనం, అక్కడికి మీరు వెడితే మిమ్మల్ని ఆయన నెత్తిమీద పెట్టుకు పూజిస్తాడు అనగానే, అలాగా ఇంతకీ మీ రాజుగారికి పిల్లలు ఉన్నారా అన్నాడు మళ్ళీ ఈయన. బలివారు నారదుల వారు, మీరు ఒకప్పుడు మా రాజుగారిని ఆశీర్వదించారుగా, లక్ష్మీదేవి లాంటి కూతురు నీకు పుడుతుందని, అందుకే మా రాజుగారికి ఒక్కతే కూతురు, ఆవిడకి శ్రీమతి అని పేరెట్టాడు, ఆ శ్రీమతి రాజుగారికి గొప్ప బహుమతి, అటువంటి సుందరి ఉండదు, ఆవిడ ఈ మధ్యనే యుక్త వయస్కురాలయ్యింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మా రాజుగారు, సమయానికి వచ్చారు, మా రాజుగారికి మంచి అల్లుడు ఎవరో ఏమిటో దీవించిపోండి, మా రాజుగారు మంచి తాంబూలం కూడా ఇస్తారు అనగానే ఈయన మహావేగంగా లోపలికి వెళ్ళాడు. ఆ నగరం అంతా తిరగ్గా తిరగ్గా ఒక చోట అమూల్యమైనటువంటి రాజుగారి భవనం కనపడింది, ఆ భవనం లోపలికి వెళ్ళబోతుంటే కాపుల వాళ్ళంతా నమస్కరించారు, నారదులు వారు వచ్చారు, ఇంకేముంది మన రాజుగారి కూతురు పెళ్లి సమస్య తప్పినట్టే అన్నారట. రాజుగారికి ఒక్కతే కూతురు, ఈ కూతురికి మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడా అని మేమందరం అనుకుంటున్నాం, సమయానికి నారదులు వారు వచ్చారు, గురువుగారు తలుచుకుంటే మంచి వరుడు దొరకడం పెద్ద ఆశ్చర్యమే ఉంది అనుకుని, మహాత్మా మీరు వచ్చారు, మా రాజుగారి కుమార్తె యొక్క వరుడి సమస్య తీరిపోయింది, వెళ్ళి దీవించండి అనగానే, ఎంత మంచివాళ్ళురా మీరు, వినయవంతులు మీరు, రాగానే నన్ను గుర్తించి నమస్కరిస్తున్నారు, అందరికీ నేను బాగా ప్రసిద్ధికెక్కినవాడిని అనమాట, అందరికీ నేను పరిచయం అన్నమాట అనుకున్నాడు, ఏమోలో ఈ మధ్య ఏ ఛానల్లో చూసినా నేనే కనపడుతున్నాను కదా, అందువల్ల నన్ను గుర్తుపట్టేశారేమో అని అందరిని అలా దీవించుకుంటూ వెళ్ళిపోయాడు. అన్ని ఛానల్స్లోనూ ఒక్కడే కనపడితే అహంకారం పెరుగుతుంది. పాప నారదుడికి అలా వచ్చింది ఇక్కడ పెద్ద గొడవ. ఇప్పుడు నారదుల వారు సరిగ్గా ఆ భవనం మధ్యలో సింహాసనం మీద కూర్చొని ఉన్న శీలనిధిని చూశాడు. శీలనిధి అత్యుత్సాహంతో లేచి పరుగు పరుగునొచ్చి, జగద్గురుడు నారదుడు ఏం చేశాడు, అహంకారం తమస్సు ఈ రెండింటినీ దూరం చేసేవాడు, మహాత్ముడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అన్నిటికీ మించి మా గురువు నారదుడు అంతటి వాడు రావడం నా అదృష్టం అని లేచి తన సింహాసనం మీద కూర్చోబెట్టి భార్యని పిలిచి, కాళ్ళు కడుగుదాం, మనమే కాదు మన అమ్మాయి చేత కూడా కడిగిద్దాం, అమ్మాయికి మంచి వరుణ్ణి ఈయనే వెతికి పెడతాడు అని అమ్మాయి రమ్మని పిలవగానే నారదుడు చూస్తూ ఉండగా అక్కడికి ఒక పరమసుందరీమణి వచ్చింది. తత్కన్యాం ప్రేక్ష్య సమునిర్నారద ప్రాహ విస్మిత కేయం రాజన్ మహాభాగా కన్యా సురసుతోపమా. రాజుగారు అమ్మాయి రా ఇక్కడికి రా, నారదుల వారికి సేవ చెయ్యి అనగానే అక్కడికి గల్లు గల్లుమని కాలి యొక్క అందెలు రవళిస్తూ ఉండగా, కాలి గజ్జలు శబ్దం చేస్తూ ఉండగా మువ్వల సవ్వడితో తిరిగేది. కొంతమందికి కాళ్ళ గజ్జలు ఉంటాయి, గజ్జల గుర్రం అంటారు, వాళ్ళు నడుస్తూ ఉంటే గందరగోళం అనమాట, కానీ కొంతమంది గజ్జలతో నడుస్తారు, వాళ్ళు నడిస్తే సంగీత ధ్వనిలో వినపడుతుందండి, అంటే నడక కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట, నడకలు చాలా గొప్పగా ఉంటాయి, కొందరు నడిస్తే మేడ విరిక్ కింద పడుతుంది, కొందరు నడిస్తే ఆ మేడకే అందం వస్తుంది, అంత ఉయ్యారంగా చిక్కు 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 నడుస్తూ వచ్చింది అక్కడికి ఒక ఆవిడ. ఇక్కడ చెప్పారు నారద విస్మిత అన్నారు, నారదుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయనకు ఒక్క క్షణం మతిపోయింది. పాల సముద్రములోని నొరగల ఉంది ఆవిడ చర్మం, నల్లగా ఒత్తుగా నిగనిగలాడిపోతోంది జుట్టు, శంఖంలా నున్నగా ఉంది మెడ. ఈ మెడకు మళ్ళీ సన్నని రేఖలు కనపడుతున్నాయట. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంది, చక్కని కళ్యాణ తిలకం పెట్టుకుంది, ఆపాదమస్తకం నగలలంకరించుకుంది, మంచి ఎర్రని పట్టుచీర ధరించింది. ఆహా, ఇక కళ్ళ కాంతి, అవి కళ్ళ చంద్రబింబం అక్కడికి వచ్చి వెన్నెల వెదజల్లుతోంది అన్నట్టుగా ఉన్నాయట. దృక్కులు కూడా సన్నగా ఉందా లేదా అనిపిస్తోంది నడుము. ఇంకా అరికాళ్ళు అరిచేతులు ఎర్రని తామర పువ్వులు పగడాల కాంతి వెదజల్లుతున్నాయి. అతి సుకుమారమూర్తి పరమసుందరీమణి, ముల్లోకాలలోనూ అటువంటి సౌందర్యమును ఇంతవరకు నారదుడు ఏనాడు ఎప్పుడు ఎక్కడా చూచి ఎరగడు. అందుకే ఆయన ఒక క్షణం ముగ్ధుడైపోయాడు. మహారాజా, ఎవరీ కన్య? దేవకన్యలని అప్సరసలని తిరస్కరించే సౌందర్యంతో ఉన్న ఈ కన్య ఎవరు? నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు అనగానే ఒక్క క్షణం ఆయన తెల్లబోయినట్టుగా నటించి, అదేమంటున్నారదా, నీకు తెలియదా, నువ్వు చాలా కాలం క్రితం మా నగరానికి వచ్చావు, అప్పుడు నేను నీకు నమస్కరించాను, నువ్వు నాకు మంత్రం ఇచ్చావు, ఆ మంత్ర ప్రభావంతో ఆది లక్ష్మి లాంటి కూతురు పుడుతుందన్నావు, నీ ఆశీర్వచనం వల్ల ఈ కూతురు పుట్టింది, అందుకే నేను ఈవిడికి శ్రీమతి అని పేరు పెట్టాను. ఇదిగో ఈమె నా కుమార్తె, దుహిత ఇయం మమమునే శ్రీమతి నామ నామత, ఇది నా కూతురు శ్రీమతి దీని పేరు. ఈ శ్రీమతి ఇప్పుడు యుక్త వయస్కురాలయ్యింది, ఈమెని సరి అయిన వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఎక్కడన్నా సంబంధం చూద్దామని చూస్తే పిల్లలు కనబడుతున్నారు, మగపిల్లలు, కానీ ఒకటి ఉంటే ఒక బుద్ధి ఉండడంలా. పెళ్లికి ముందు దాకానేమో పిల్లలేదో పిల్లలేదో అని ఏడుస్తారు ఈ మగపిల్లలు, పెళ్ళయ్యాక పెళ్ళాని చావుగొట్టి చెవులు మోస్తారు. కట్నం కోసం ఒకడు, తల్లిదండ్రుల మాట విని చంపే పెళ్ళికొడుకు ఒకడు, లేదా అహంకరించేవాడు కొంతమంది, నేను పురుషోత్తముడు అనుకునేవాడు ఒకడు, ఇలా రకరకాల మనుషులు, తుచ్చ మనుషులు కనపడుతున్నారు. కానీ గొప్పవాళ్ళు మా అమ్మాయికి వరుళ్ళుగా రావడం లేదు, అందుకే విసిగిపోయాను. ఇంతలో నాకు మా ఆవిడ ఒక సలహా ఇచ్చింది, ఎందుకండి ఈ గొడవ, ప్రపంచమంతా శ్రీమతికి స్వయంవరం జరుగుతోందని చాటించండి, శ్రీమతికి స్వయంవరము జరుగుతున్నది, నా కుమార్తె పేరు శ్రీమతి, నేను శీలనిధిని, మేము మా అమ్మాయికి స్వయంవరం చాటుతున్నాం. స్వయంవరం అనగా అమ్మాయి స్వయముగా వరుణ్ణి వరించుట, అమ్మాయి చేతికి దండిస్తారన్నమాట. ఇలా దండిచ్చి మొత్తం కుర్రాళ్ళందరినీ పిలిపిస్తారు, కుర్రవాళ్ళందరూ అటు ఇటు కూర్చుంటారు, ఇటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది కూర్చుంటారు కుర్చీల్లోనూ. ఈ అమ్మాయి చేతికి దండిచ్చి, ఇదిగో ఈయన పేరేమో పుల్లారావు గారండి, ఈయన దిబ్బారావు గారండి, ఈయన సుబ్బారావు గారండి, ఈయన పెంటారావు గారండి, ఈయన ఏమో పద్మాకర్ గారండి, ఈయన హరిగారండి, ఇలా అందరి పేర్లు చెప్తారనమాట. ఈయన ఇటువంటి వాడండి, ఇదిగో పద్మాకర్ గారు కేవలం 25 ఏళ్ళవాడేనండి, ఆయన కొంచెం 70 ఏళ్ళవాడండి, అది ఆయన పెద్దవాడండి, ఈయన చిన్నవాడండి, వాడికి డబ్బు ఉందండి, లేదు ఏమో వర్ణించాలి కదా మరి. అలా వర్ణించి అమ్మాయి చేతికి దండిచ్చి చూసుకోమ్మా, ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో వెయ్యి అంటారు. వచ్చే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ముందే వెబ్సైట్లో పెట్టేస్తారు, అంటే వీడికి ముందే చెబుతారనమాట ఎవరెవరు వస్తారో, ఎవరెక్కడ కూర్చుంటారు. అందుకే అక్కడ సీటు మీద కూడా రాస్తారనమాట, ఏదో దుర్యోధనుడు అర్జునుడు ఇలా పేర్లు రాసి పెడతారు, ఎవరి పేరు రాయబడిన సీట్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు అమ్మాయి దండ పుచ్చుకుని ఒక్కొక్కడిని చూస్తుందనమాట, ఎవడ నచ్చితే వాడి మెడలో దండ వేస్తుంది, ఆవిడ దండ ఎవడ మెడలో వేస్తే వాడు ఆవిడకి భర్త అవుతాడు, వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఇలా స్వయముగా వరుడిని ఎన్నుకొనుటకి స్వయంవరము, తన ఎంత తానే వరుణ్ణి వరించుట. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత స్వేచ్ఛ ఇచ్చారు, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందట పాపం. అందువల్ల మా అమ్మాయికి స్వయంవరం చాటమని మా ఆవిడ చెప్పింది, నేను చాటాను, ఇదిగో ఎల్లుండి ఈమెకి స్వయంవరం జరుగుతోంది. ఆ రోజు మాఘపూర్ణిమ, మాఘపూర్ణిమ నాడు అసంఖ్యాకంగా మహారాజులు రాజకుమారులు వస్తారు, వాళ్ళల్లో ఎవరో ఒకరు మా అమ్మాయికి భర్త అవుతారు. అవును మహానుభవ, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు సామాన్యుడివా, తపస్సు చేసిన వాడివి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఎరిగిన వాడివి, విష్ణు అంతటి వాడి మర్యాదలు కూడా పొందేవని ఇప్పుడే పెద్దలు చెబుతున్నారు, అసలు జ్యోతిష్యాస్త్రవేత్తల్లో నిన్ను మించిన వాళ్ళు ఎట్ట, మా అమ్మాయి చెయ్యి చూసి ఈమెకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పు. అస్యా భాగ్యం వదమునే సర్వం జాతకం ఆదరాత్, ఈవిడ చెయ్యి చూసి ఈవిడ జాతకం అంతా చెప్పి ఈమెకి ఎటువంటి భర్త వస్తాడు, ఎటువంటి బతుకు బతుకుతుందో చెప్పు అనగానే ఆయనకి అసలు నారదుడికి ఒక్క క్షణకాలం నుంచి మతిమతిలో లేదు.
ఓరి దేవుడోయ్, ఇటువంటి కన్యాముడులు ఉంటారని ఎప్పుడూ వినలేదు. ఇన్నాళ్ళకి ఇలాంటి కన్య కనపడింది, కనపడితే కనపడింది. ఈయనేమో ఇందాకుండా శోధి చెబుతాడు, స్వయంవరం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. పోనీ మా అమ్మాయికి ఏమన్నా సంబంధం చూడండి అంటే ఏదో మంచి సంబంధం నాబోయోడేటాను కూడా ఇచ్చేద్దును. కానీ ఇప్పుడు ఈయన స్వయంవరం అన్నాడు, పైపెచ్చేమో జాతకం చూడమని నా చేతుల్లోనే చేయబెడుతున్నాడు అనుకుని విహ్వలుడైపోయి అతి కష్టం మీద తనను తాను సంభాళించుకుని ఏదమ్మాయి ఒక్కసారి చెయ్యి చూపించన్నాడు. ఆవిడ చెయ్యి చూపించింది. అసలు ఆ చెయ్యిని చూస్తేనే ఈయనకి మతవుతోంది. గులాబీ రేకులు ఎందుకు పనికొస్తాయి, తామర పువ్వులు ఎందుకు పనికొస్తాయి అన్నట్టుగా ఉందా ఆ హస్తం. ఆ రేఖలు చూసి ఈయనకేం అర్థం కాలేదు జాతకం. కొంతమందికి అవతలవాడికి జ్యోతిషం చెప్పడం చేతకపోయినా జ్యోతిష్కుల్లో నటిస్తారు రెండో. జాతకం ఏం చెప్పలేడు వాడు, వ్యవహానికి ఏం రాదు. అయినా సరే అలా చూసి చూడగానే నీకు ఉద్యోగం వస్తుంది లేదా రాదు, ఇంకేముంది, నీ నెత్తి మీద ఇన్ని గ్రహాలు కూర్చున్నాయి, ప్రదక్షిణ చేసేయి, దీనికి నువ్వు ఇంత జపం అవుతుంది, జపానికి ఓ 500,000 అవుతాయి. అసలు వీడి జాతకం పాడలే, పాడైపోయి అక్కడికి వెళ్ళాడు. ఇక వీడి జాతకం మొత్తం సర్వనాశనం, గీకేస్తారు. ఇలా నాటకం ఆడేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, మరి వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది. శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదండి, అంత గొప్ప శాస్త్రాన్ని ధనం కోసం పాడు చేస్తున్న కొంతమంది వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ పూర్వకాలంలో అలా చేసేవారు కాదు. ఇప్పుడు కర్మగాలి నారదుడు రెండు కారణముల చేత ఆ జాతకాన్ని నోటుకొచ్చినట్టు చెప్పాట. ఏమిటది? ఒకటి, అసలు ఆవిడ చూడగానే ఈయనకి పాండిత్యం అంతా పోయింది, ఆ మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయిన వాడికి నోట్లో మాట వస్తుంది, దాంతో చేతులు కనపట్టం లేదు, రేఖలు కనపట్టం లేదు, ఉన్నదల్లా ఒకటే శరీరం కంపించిపోతుందట. ఇటువంటి సౌందర్య భార్య అయితే బాగుండవు అనుకుంటాడు. ఆ టైంలో ఈయనేమో చెయ్యి చూడంటాడు. అందుకని ఏం చేయాలి, ఏమిటి భారీగా పొందాలంటే? అందుకని ఏమన్నట్ట, సుతేయం తవ భూపాల సర్వలక్షణ లక్షిత మహాభాగ్యవతీ ధన్య లక్ష్మీరివ గుణాలయ. నువ్వు ఎంత అదృష్టవంతుడివి మహారాజా, ఇటువంటి సర్వ లక్షణ సంపన్నురాలైన కూతుర్ని పొందావు, నీ భాగ్యమే భాగ్యం. నేను చాలా ప్రాంతాల్లోకి తిరిగాను, గౌడిగేదితో పోల్చదగినటువంటి సుందరీమణులు చూచాను, వరాహస్వరూపిణులు చూచాను, శూర్పణఖల్ని చూచాను, కుంభోదరులని చూచాను. ఇంత అందమైన సుందరిని ఎప్పుడూ చూడలేదు. ఈవిడలో సకల శుభలక్షణములు ఉన్నాయి. మహాభాగ్యవతి ఈవిడ, ధన్యురాలు ఈవిడ, లక్ష్మీరివ గుణాలయ, లక్ష్మీదేవికి మళ్ళీ అన్ని గుణాలు ఉన్నాయి ఈవిడలో. అంటే ఈవిడ లక్ష్మీస్వరూపిణి అనుకో, ఈవిడ చూస్తే నాకు లక్ష్మిని చూసినట్టుంది. ఆహా, ఈవిడికి ఒక్కడే ఒక్కడు భర్త అవుతాడు, వాడు మన్మధుణ్ణి కూడా జయించిన వాడు అవుతాడు. మన్మధుణ్ణి జయించినవాడు, వసంతుణ్ణి జయించినవాడు, కామవికారములు లేనివాడు, సర్వేశ్వరుడు ఈమెకు భర్త అవుతాడు. ఒకటికి రెండుసార్లు చెప్పేట, అస్యాహ పతిర్ధ్రువం భావి కామజిత్ సురసత్తమః. కాముణ్ణి జయించి మన్మథ బాణాలను జయించినటువంటి మహానుభావుడు, తపోనిష్టాగరిష్ఠుడైన వాడు మాత్రమే ఈమెకు భర్త అవుతాడు. సద్గురుడు, సమస్త లోకాలకి బోధ చెయ్యగలిగేవాడు మాత్రమే ఈమెకు భర్త అవుతాడు. మరొకడెవడు ఈవిడికి భర్త అవడు. ఈవిడిని భరించడం అంటే మాటలా? ఓరి బాబోయ్, ఏమి సౌందర్యం! ఎప్పుడో మహాలక్ష్మిని చూశాను, ఆవిడకు ఉన్న గుణాలు ఈవిడలో కనపడుతున్నాయి, ఆ లక్షణాలన్నీ కనపడుతున్నాయి. మహారాజా, ఇంతకీ ఈమె సంగతి ఏం చేద్దాం అన్నాడు. మీరు చెప్పింది చాలా బాగుందండి, ఈవిడికి ఎలాగో మహాలక్ష్మి గుణాలు ఉన్నాయి, చాలా గొప్పవాడు, మన్మధుడు అంతటి వాడిని జయించిన వాడు భర్త అవుతాడు అంటున్నారు కదా, అది ఎల్లుండి రుజువు అవుతుంది, మీ జాతకం ఎంతవరకు నిజమో. ఇప్పటికే నేను 16,000 మంది రాజులకి రాజకుమారులకి ఈమె స్వయంవరం గురించి వర్తమానం పంపాను. అందులో కొందరు మహారాజులు, కొందరు ఇంకా రాజకుమారులే, రాజుల యొక్క బిడ్డలు. వీళ్ళంతా కలిపి దాదాపు 16,000 మంది వస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే మా ఊరికి 10-12,000 మంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రేపట్లో వస్తారు. ఎల్లుండి ఉదయం 9:32 మా అమ్మాయికి స్వయంవరం. ఆ స్వయంవరంలో మీరు చెప్పినట్టుగా మహానుభావుడు, మన్మధుణ్ణి జయించినవాడు, సర్వసౌందర్యవంతుడు, సర్వవ్యాపకుడైన వాడు మా అమ్మాయికి భర్తగా దొరకాలని కోరుకుందాం అనగానే, ఓరి ఎంత చెప్పినా నీకు ఇంకా బుర్రకు వెలగలేదట్రా, ఇన్ని లక్షణములు ఉన్నవాడు ఎవడో ఆ మాత్రం నీకు వెలగలేదురా అనుకున్నాడు పాప నారదుడు. నారదా, మీరు దగ్గరుండి మా అమ్మాయి పెళ్లి జరిపించండి, మీలాంటి సన్యాసులుంటే కూడా మరీ మంచిది అన్నాడు మళ్ళీ రాజుగారు. దాంతో ఈయన కొత్త కొత్తలు ఆడిపోయాడు.
చివరికి నేను వ్యంగ్యంగా మన్మధుణ్ణి జయించిన వాడు మొగుడవుతాడు అంటే మన్మధుణ్ణి జయించిన వాడిని నేను ఒక్కండే కదా అని నా ఉద్దేశం. అది కూడా ఈ మట్టి బొర్రకు వెలగట్లా, పైగా నన్ను సన్యాసి అంటాడు అంటే నా బతుకంతా ఇలా సన్యాసంతో గడవలసిందేనా అనుకుని ఏం చేయాలో అర్థం కాక, ఈ కష్టకాలంలో నన్ను ఒడ్డున పారేసేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరికి వెడితే ఈ శ్రీమతిని నాకు శ్రీమతిగా ఒక బహుమతిగా ఇస్తాడు అనుకుని, మహారాజా ఎల్లుండికి స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు చేసుకో, నీకు కాబోయే అల్లుడు కూడా ఆ స్వయంవరానికి వస్తాడు, ఇక చూసుకో ఆ అల్లుడి వల్ల నీ బతికే అద్భుతంగా మారిపోతుంది అనుకుంటేనే టిక్కిన అక్కడ మాయమైపోయి ఈ నగరం అంతా ఒక్కసారి పైపైన పరిశీలనగా చూసి అందులో ఉన్న రాజకుమారులందరినీ పరిశీలనగా చూశాడు. వచ్చినవాడు దాదాపు 10,000 భయపడి వచ్చారు కదా, అబ్బా అందంగా ఉన్నవాళ్ళు, పరాక్రమవంతులు, సంపదలు ఉన్నవాళ్ళు, అలంకరించుకున్నవాళ్ళు, అందంగా లేకపోయినా అలంకారంతో కొందరు అందంగా ఉంటారండి, మంచి మేకప్ విగ్గు పెట్టేసుకుని మీసాలకు మంచి రంగు వేసి ముఖానికి ఎంత రంగు వేస్తే ఏమవుతుందని చూస్తే చూడడానికి 5 కుర్రాళ్ళ కనపడతాడు. అలాగే నాటకాలు ఆడిన వాళ్ళు వీళ్ళందరినీ చూశాడు. వీళ్ళతో నేను పోటీ పడలేనేమోరా దేవుడా, నేను చూస్తే జటాజూట ధారిని, వీళ్ళు చూస్తే మంచి నున్నని గడ్డాలతో అద్భుతంగా రింగులు తిరిగినటువంటి జుట్టుతో అందమైన ముఖాలతో అలంకారాలు చేసుకుని కోటీశ్వరులు, మహారాజులు, వీరాధీరులంతా వచ్చారు, వీళ్ళల్లో ఎవరినైనా ఈ శ్రీమతి వరించదు కదా అనుకుని ఇంకెందుకు ఆలస్యం అనుకుని జాయ్ శ్రీమన్నారాయణ అని ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంత చేసి కాశీపట్లోనే తిరిగి వచ్చేసరికి విష్ణు చిరునవ్వు నవ్వి, మహర్షి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు, ఇంకొక్కసారి నన్ను ధన్యుని చేయడానికి, నా లోకాన్ని పవిత్రం చేయడానికి వచ్చారా అనగా, శ్రీహరి ఇప్పుడు అవన్నీ చెప్పే ఓపిక లేదు, వినే ఓపిక నీకు ఉండకపోవచ్చు, చెప్పుకునే ఓపిక నాకు లేదు, నేను తీర్థయాత్రలకే వెళ్ళాను, తపస్సు చేశాను, ఇవన్నీ తీసి పక్కన పారే, నేను మహాతపస్సు చేశాను, ఈ తపస్సుకి తగిన ఫలితం పొందాలా వద్దా అన్నాడు. నువ్వు తపస్సు చేసినప్పుడు తపస్సుకి తగిన ఫలం అనుభవించాలి, నువ్వు చేసిన పనులకు తగిన ఫలితం పొందద్దోయ్ అన్నాడు ఆయన. నీ పనులకు తగిన ఫలితం పొందాల్సిందే అనగా, అమ్మాయి ఇప్పుడు నచ్చావు నాకు, తండ్రి ఎన్నాళ్ళ నుంచో నీ నామస్మరణం చేశాను, అవునా? అవును చేశావు నాయన. ఇంత నీ నామస్మరణం చేసిన నాకు, కొన్ని వేల పర్యాయములు నామస్మరణ చేసిన నాకు, నువ్వు ఒకప్పుడు కృష్ణావతారం ఎత్తిన వాళ్ళల్లో అంతమంది కాకపోయినా ఒక్కళ్ళైనా భారీగా లేకపోవడం అన్యాయమే కదా, నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా, ఎంతమంది అయినా నీ వెంట పడుతూనే ఉంటారు, అదేంటో నా కర్మ, ఇంత సౌందర్యం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత పాండిత్యం ఉన్న నా వెంట ఒక్కళ్ళు పట్టం లేదు, ఎన్నాళ్ళకి నాకు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనిపించింది. నారదుడికి అలా అనిపించింది. ఒక అద్భుతమైన పాట ఉందండి చాలా కాలం క్రితం, కొంతమంది రాసిన వాళ్ళ పేర్లు తెలియవు కానీ ఆయనకి నారదుడికి ఈర్ష కలిగినప్పుడల్లా విష్ణువు దెప్పుతాట కొంచెం. జయ సుందర నీలవర్ణ, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీలవర్ణుడివి, సుందరుడివి, నీ అదృష్టం ఎవరికి కలుగుతుంది? పిల్లిచి వల్లచే భీష్మ తన్నయ్య, వల్లచి గెల్లిచే సత్యభామ, వయసు సొగ్గసు ధారపోయు వన్ని తలంతులేరు, జయ సుందర మందవదన అంటూ శ్రీహరిని ఒక పక్కనేమో భీష్మతనయ్య వలిచి పిలిచింది, పిలిచి వలచింది, వలచిన తర్వాత పెళ్లి చేసుకుని కాలితో తన్ని గెలిచింది సత్యభామ, ఇక నీ సౌందర్యానికి వయస్సు సొగసు ధారపోసే సుందరీమణులు అంతులేరు, నీ అదృష్టమే అదృష్టం అంటూ ఆయన్ని కీర్తించాడు. ఈ కీర్తన అంతా విన్నాక శ్రీకృష్ణుడు అడిగట్టే, ఎందుకే నువ్వు నన్ను కీర్తించావా దెప్పావా అన్నట్ట, నా గురించి పాట పాడమంటే నిన్ను భీష్మతన ఎవలచింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంది, సత్యభామ పెళ్లి చేసుకుంది, ఎడంకాలతో తన్నింది, జయించింది, ఇలా పొగుడుతున్నావు, ఇది పొగడతా తెగడతా అన్నట్ట. అలాగా నారదుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడిపోయి మాయలో పడిపోయి శ్రీహరి యొక్క భార్యలను చూచి అసూయ చెందేవాడు. ఇప్పుడు ఆ అసూయని మళ్ళీ ఈ అవతారంలో కూడా ప్రకటిస్తూ, మహాత్మా నువ్వెంతో గొప్పవాడివి, అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటావు, నీ వెంట ఎప్పుడూ జీవాత్మలు పడుతూనే ఉంటారు, నా వెంట ఒక్క జీవం కూడా పట్టడం లేదు, ఇక్కడ నారదుడు తెలుసో తెలియకో మాట అన్నాడు, నీ వెంట జీవాత్మలు పడతారు అన్నాడు ఆయన. నిజంగానే ఈ స్త్రీలు అనుకుంటున్న మనం వీళ్ళెవరూ స్త్రీలు కారు. ఇందులో రుక్మిణి కానీ సత్యభామ కానీ ఆయన భార్యలు కానీ వీళ్ళంతా నిజంగా స్త్రీలా. మనం జీవులం, జీవులందరూ స్త్రీ స్వరూపాలట. లోకే స్త్రీవాచకం యావత్. ఈ లోకంలో ఉన్న భక్తులంతా, పరమాత్మ నుంచి విడిపడిన జీవాత్మలంతా స్త్రీవాచకంతో పిలువబడతారు. ఒక్క పరమాత్ముడు మాత్రమే పురుషుడు, అందుకే ఆయన పురుషుడు, వీళ్ళు స్త్రీలు. ఈ స్త్రీలందరికీ, ఈ జీవాత్మలందరికీ పరమాత్మ ఒక్కడే దిక్కు. అందుకని మనందరం ఆయన్ని నీలో ఐక్యం చేసుకొని కోరడమే మోక్షం. ఇదే శ్రీకృష్ణ అవతారం యొక్క పరమార్థం అనమాట. అది అజ్ఞానంతో ఉన్నవాడికి తెలియక స్త్రీలోలుడు అని తిడతారట. జ్ఞానులకి తెలుసు అనమాట. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఈ నదులన్నీ స్త్రీవాచకాలు. ఈ నీళ్లన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు పురుషుడు, నదులు స్త్రీలు. పరమాత్మ ఒక్కడే పురుషుడు, మనందరం భక్తులం అందరం స్త్రీలు. ఇది నారదునికి తెలియక కాదు, ప్రస్తుతం చెప్పాను కదా, మాయలో పడ్డాడు కదా. అందుకని నాకు ఒక్క భార్య కావాలనిపిస్తోంది, ఆ మాత్రం ప్రసాదిస్తావనగా ఇన్నాళ్ళకి నీకు కూడా సంసారంలో పడాలనే కోరిక కలిగిందన్నమాట. అయితే నీ కోరిక తీర్చవలసిందే. ఇంతకీ నీకు నచ్చిన, నీకు భార్య కాబోయే ఆ మహాత్మురాలు ఎవరో, ఆ భాగ్యశాలిని ఎవరో చెప్పన్నాడు ఈయన. ఎవరో చెబితే కొంప ముంచుతావు నువ్వు. నువ్వు కూడా అక్కడికి దృష్టి పెట్టావు అనుకో, ఈ దొరక్క దొరక్క దొరికిన ఒక్క సంబంధం కూడా పోతుంది. నువ్వు దయతో ఆ పేరు వినద్దు, ఆవిడ్ని చూడద్దు, చూసావా నా బతుకు అయిపోయినట్టే, మరి ఇంక నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాడు ఈయన. ఆవిడెవరో చెప్పవు, పెళ్లి చేసుకోవాలని ఉందంటావు, నా సహకారం కావాలంటావు, ఇంతకీ నీకేం కావాలంటే అలా అడిగావు బాగుంది. స్వామి నువ్వు పరమసుందరాకారుడివి, పురుషోత్తముడివి, నీ సౌందర్యం అనన్య దుర్లభం, నీ సౌందర్యం వంటి సౌందర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు, నిన్ను చూస్తే స్త్రీలు అందుకే నీ వెంటబడతారు, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది, తాత్కాలికంగా నీ హరి రూపం నాకు ప్రసాదించు. శ్రీహరి నీ రూపం నాకు ప్రసాదించావనుకో, అప్పుడు నీ రూపంతో టింగ్ రంగాన్ని వెళతాను, అప్పుడు నన్ను చూచి నువ్వే అనుకుంటారు. అనుకోగానే ఆ శ్రీమతి నా మెడలో దండేస్తుంది, ఇక దండేశాక నా రూపం నాకు వస్తే ఆవిడ నా చెయ్యి పట్టుకోకుండా ఉంటుందా, పెళ్ళైపోయాక ఏ చదువు వాళ్ళు వస్తారు, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సులభోపాయం ఇదొక్కటే, దయతో ఆమెతో నా పెళ్ళయ్యేదాకా హరిరూపం నాకు ప్రసాదించు, హరిరూపంతో ఆమెను వరిస్తాను, ఆ తర్వాత శాశ్వతంగా తరిస్తాను, ఈ ఉపకారం చేయవా. ఆ మాత్రం కొంతకాలం నీ రూపం నాకు ఇవ్వకూడదా అంటే, మహర్షి నువ్వు అడిగితే ఏ రూపమైనా కావాలి, నీకు కావలసింది హరిరూపమేగా, అంతేనా? మళ్ళీ అడుగుతున్నాను నీకు ఏ రూపం కావాలి, హరిరూపమేనా అంటే, హరిరూపమే హరిరూపమే, భరించలేకపోతున్నాను, తొందరగా హరిరూపం ప్రసాదించు. అందులో నువ్వు నల్లగా ఉంటావు, నీలమేఘఛాయ శరీరుడివి, ఆ నీలవర్ణంతో కూడిన హరిరూపం ప్రసాదించు అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఇక వెళ్ళిరా, వెళ్ళి ఆ పెళ్లి సంగతి ఏదో చూసుకో, నీ పెళ్ళి బాగా అవుతుంది, నీ పెళ్ళి తప్పక అవుతుంది, బాగా అవుతుంది అనగానే ఇక ఈయన ఆనందపడిపోయాడు. శ్రీహరి రూపం నాకు ప్రసాదిస్తున్నాడు. శ్రీహరి రూపం అంటే ఎటువంటిది, సమస్త శుభలక్షణాలతో కూడినది, ఆ అందాన్ని ఎవరితోటి వర్ణించలేం, అనన్య దుర్లభం, ఇతరులకు అసలు లభించదది, పోల్చడానికి వీలు కానిది. చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ప జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుడు ఆయన, సాదరుడు. కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుడు, కంబు కంధరుడు, పాల నాసాధర వదన కర్ణుడు, నేల నేరదవర్ణుడు. అటువంటి శ్రీహరి యొక్క దివ్యమంగళ రూపం నాకు వస్తోంది. అందమంటే ఆయంది, మోకాళ్ళ వరకు చేతులు వేళ్లాడతాయి, పైగా నాలుగు చేతులతో ఉంటాడు సహజంగా ఆయన. శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తాడు, నడుముకి వడ్డాణం ఉంటుంది, మెడలోనేమో కంఠసూత్రం ఉంటుంది, దాంతోపాటు బంగారు మొలతాడికి మువ్వలు కూడా ఉంటాయి, భుజకీర్తులుంటాయి, చేతులకు కంకణాలుంటాయి, కాళ్ళకి గజ్జలుంటాయి. అనేక శుభలక్షణములతో కూడిన ఆ పరమాత్మ రూపంతో నేను వెళ్ళి శ్రీమతిని వరిస్తాను, గృహస్థాశ్రమంలో అడుగు పెడతాను అనుకుంటూ బయలుదేరాడు. ఈయన బయలుదేరేలోపు అక్కడ స్వయంవరంలో ఎక్కడెక్కడి నుంచి దాదాపు 16,000 మంది రాజకుమారులు, రాజులు అలంకారం చేసుకొచ్చారట. ఎడమ కుడి రెండు వేపులా 8,000 చొప్పున ఆసనాలు వేయించారు, మంచి మంచి ఆసనాలు పొడుగ్గా వేసేశారు, తో క్యూ పెట్టేశారనమాట. సాధారణంగా ఆడిటోరియంలో ఎదురుగుండా కూర్చుంటారు మీరు, అదే స్వయంవరంలో అలా కాదట. ఇటువైపు ఉత్తరం దిక్కుకి కొందరు, దక్షిణం దిక్కుకి తిరిగి కొందరు కూర్చుంటారు. అందరికీ ఒకే వరుసలో కుర్చీలు వేస్తారు, ఆ కుర్చీల్లో ఈ రాజాధిరాజులంతా కూర్చుంటారు. అందరినీ కూర్చోబెట్టారు. ఎంతలో అక్కడికి నారదులు వారు అడుగుపెట్టారు. ఆ సమయంలో శివరుద్ర అనుచరులిద్దరు, శివుని యొక్క అనుచరులిద్దరు ఉన్నారు. శివుడి మీద చాలా భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు. వచ్చి, నారద, నువ్వు కూడా స్వయంవరానికే బయలుదేరావా అని అడిగారట. ఏ, నేను వెళ్ళకూడదా? రుద్రానుచరులు, పిశాచిముఖాలు, కోతిముఖాలు కలిగిన మీరే స్వయంవరానికి రాగాలి, ఎందు నేను రాకూడదా అనగా, మేము స్వయంవరానికి రాలేదు, నిన్నొక్క హెచ్చరిక చేయడానికి వచ్చాం. నువ్వు తపస్యాలి, ఇంద్రియ నిగ్రహం గురించి అందరికీ చెబుతున్నవాడివి, నువ్వు స్వయంవరానికి వచ్చావు, ఈ విషయం తెలిస్తే లోకులు ఏమనుకుంటారు అనగా, లోకులు ఏమనుకుంటే నాకేమయ్యా బోడిలోకం నాకెందుకు అన్నాడు ఆయన. ఇంతకీ నీ ముఖాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకున్నావా అని అడిగారు వాళ్ళు. ఎందుకంటే రుద్రానుచరులు కాబట్టి ఇప్పుడు నారదుని యొక్క రూపం ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉండాలి. శ్రీహరిని నీ రూపం మాకు ప్రసాదించు, హరిరూపం అనగానే శ్రీహరి ఇస్తానన్నాడు. హరిరూపమే కావాలా అని అడిగాడుగా, అవునన్నాడు ఈయన. అది కూడా నీలవర్ణంతో కూడిన, నీలము అంటే నలుపు, నలుపుతో కూడిన హరివర్ణం. హరి అంటే కోతి, నల్లని కోతి అంటే మూతి నల్లగా ఉన్నది, కొండముచ్చు. శ్రీహరి గారు కోరగానేనికి కొండముచ్చు రూపం ఇచ్చారట. ఇక్కడ వరకు నారదుడి శరీరం, ఇదంతా కొండముచ్చు అనమాట. ఒకసారి ఆలోచించండి, మానవుడు కొండముచ్చు రూపంతో టింగు టింగు అని స్వయంవరానికి వస్తూ ఉంటే ఆహా, ఆ శోభను ఎవరు వర్ణించగలరు? ఎప్పటికే ఎంతోమంది మహానుభావులు అటువంటి సుందరాకారులు అప్పుడప్పుడు నాకు దండం పెడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అటువంటిది ఈయనకి పూర్తిగా కొండముచ్చు రూపం వచ్చేసింది. ఇక్కడ నుంచి కంఠం నుంచి పైభాగం అంతా వానరముఖం, మిగతాదంతా కిందంతా పూర్వంలాగే నారదముఖం, నారద శరీరం. నారదుడు తెల్లగా ఉంటాడు, ఆ తెల్లని శరీరం ఉన్నది. కానీ విచిత్రం ఏంటో తెలిసిన, ఈ నారదునికి ఈ రూపం వచ్చిన విషయం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియటంలా, ఒక్క రుద్రానుచరులకే తెలుసు. రుద్రానుచరులు ఇద్దరు ఆ రూపాన్ని చూచి, నీ రూపాన్ని ఒకసారి అద్దంలో చూసుకున్నావు అనగా, నాకే, నేను అందగాణ్ణి, మీకు తెలియదులే, నా తపస్సుతో నేను ఒక దివ్య రూపం ధరించాను, అందుకే మీరు నన్ను చూచి నారదుడిగా గుర్తించలేక నీ రూపం చూసుకున్నావంటున్నారు. నాకు అర్థమయ్యింది, మీకు అర్థం అవ్వలేదు. కానీ నేను తపస్సు చెయ్యగా శ్రీహరి తన ముఖం వంటి ముఖం నాకు ప్రసాదించాడు, ఇప్పుడు హరిముఖంతో ఉన్నాను, అందువల్ల శ్రీమతి వరిస్తుంది అనగా, అలాగా అని కూడా రావడం మొదలెట్టారు. ఇదిగో మీరు కూడా వస్తే బాగుండదు, కొంచెం దూరంగా కూర్చోండి అన్నాడు నారదుడు. అయినా వాళ్ళు వినిపించుకోకుండా రుద్రానుచరులు కూడా వచ్చారు. ఇప్పుడు నారదుల వారు సభలోకి అడుగుపెట్టట. ఆయన చూడగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ సన్యాసి వచ్చాడేమిటి అనుకున్నారు. మొత్తం రాజకుమారులందరికీ నారదుడు నారదుడిలాగే కనపడుతున్నాడు, అందుకని నారదుడే వచ్చాడు అనుకున్నారు. ఒకళ్ళు నారదుల వారికి కూడా సీట్ ఇవ్వండి అన్నారు, సీట్ ఇచ్చారు, సీట్లో కూర్చున్నాడు ఆయన. ఒక్క పకపక నవ్వుతున్న వాళ్ళు నలుగురే. ఎవరు? రాజుగారు శీలనిధి, ఆయన కూతురు శ్రీమతి, రాజుగారి భార్య, దాంతోపాటు ఈ శ్రీమతికి చేతిలో దండ పెట్టేటటువంటి ఒక చెలికెత్తు ఉన్నది. ఈ నలుగురికి మాత్రం నారదుడు కొండముచ్చు ముఖంతో కనబడ్డాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, ఎవడి ఈయన, ఎందుకు ఈయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి సీటు ఇస్తున్నారు? బహుశా ఈయన కూడా రాజకుమారుడేమో, కర్మగాలి, సన్యాసి శరీరంతో కొండముచ్చు ముఖంతో ఉన్నాడేమో. ఇలాంటి రాజులు కూడా ఈ మధ్యన భూమండలంలో కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్నారట, ఏమో అనుకుని మాట్లాడలేదు ఆయన. కానీ రాజుగారి భార్య శీలనిధి భార్య మాత్రం, ఏమండి, స్వయంవరానికి కొత్త మనిషికి మీరు తావిచ్చినట్టున్నారు, స్వయంవరానికి ఇలాంటి వాడు కూడా పిలుస్తారా? ఇంతకీ ఈయన ఏ దేశపు రాదండి బాబు అనగా, ఆ పాకిస్తాన్లో పుట్టి పెరిగి ఉంటాడు వాడు, అక్కడ ఉంటాడు అనగా, అలాగా అయితే పాకిస్తాన్ నుంచి చైనా నుంచి కూడా వరులు వచ్చారన్నమాట అనుకున్నది ఆవిడ. ఇప్పుడు శ్రీమతి చూసింది, పక్కపక్క నవ్వింది, చెలికెత్తికే చూసి, ఎవడే ఈ కోతిముఖం వాడు, స్వయంవరానికి వీడు కూడా వచ్చాడు అనగానే, ఏమోలేమమ్మా, మీ నాన్నగారు నిన్ను పరీక్షించడానికి వీడు కూడా పిలిచి ఉంటాడు, సరే నీకు ఎవరు తోస్తే వాళ్ళ మెడలో దండ వెయ్యి అన్నది చెలికత్తి. ఇంతలో చెలికత్తికి దండిచ్చారు అంతఃపుర స్త్రీలు. ఆ దండను పుచ్చుకొని శ్రీమతి వెంట రావడం మొదలుపెట్టింది ఆవిడ. ఇదిగో చూపించడం మొదలెట్టారు అంగరాజు గారు, వంగరాజు గారు. అంటే అప్పట్లో వంగదేశాన్ని అంటే బెంగాల్ని ఒక పిచ్చేవాడు పరిపాలించేది కాదు, మగవాడే పరిపాలించేవాడు. అందుకని ఆ వంగరాజు గారు కూడా వచ్చారు. ఈయన కళింగరాజు గారండి, ఆయన ఏదో ఇంకో రాజుగారండి అని అందరి గురించి చెబుతూ ఉంటే అందరినీ చూసింది ఆవిడ. ఇంతలో నారదుడు మధ్యలో లేచిపోయి అని గొంతుకు సవరించుకుని
ఆయన సైగలు చేశాడు. అంటే దండ తీసుకొచ్చి నా మెడలో వెయ్యి అని ఇలా మెడదాచాడు, సైగ చేశాడు. కోతులు మెడలు చూస్తున్నాయి ఏమిటంది ఈవిడ. సుందరి, కోతి అంటేవేమిటి? నేను పరమసుందరాకారుణ్ణి, వైకుంఠం నుంచి దిగొచ్చిన పురుషోత్తముణ్ణి, కమాన్ కమాన్ మెడలో వేసే దండ అన్నాడు పాపం ఈయన ఆత్రంగా. ఆవిడ పకపకా నవ్వింది. ఇంతలో తమాషా జరిగింది. మళ్ళీ ఇద్దరు రుద్రానుచరులు వచ్చి, ఓయ్ పిచ్చినారదా, మా మాట వినరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నీ మొహం కోతి మొహంలో ఉంది, అందుకే ఆవిడ విసుక్కుంటోంది, కోతి మొహం ఇది, కోతి మొహం అంటే ఎవరన్నా వరిస్తారని. కానీ ఆయనకు ఒళ్ళు మండిపోయింది. దౌర్భాగ్యులారా, మీరు రుద్రానుచరులా, నేనేదో ఇంతకాలానికి ఒక స్త్రీని వరించి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం, ఏదో గుంటూరులో హరిగారిని అడిగితే ఓ ఫ్లాట్ కేటాయించకపోతారా అనుకున్నాను. నేను ఆశ్రమంలో ఒక రూమ్ ఎన్నో చూసుకుని మకాం పెడదాం అనుకుంటూ ఉంటే నన్ను ఇందాక నుంచి పట్టుకుని కోతిముఖం అంటారా, చొప్పనాతులారా, రాక్షసులై పుట్టండి అని చెప్పించేశాడు. దాంతో వాళ్ళు తెల్లబోయారు. వీడికి ఉపకారం చేద్దామని మనం వస్తే రాక్షసులైపోయిన చెప్పించాడని అల్లాడిపోయారట వాళ్ళు క్షణం. అంతలోనే జ్ఞానులు గనక వాళ్ళు, పరమేశ్వర ఇది నీ అనుగ్రహమా అనుకుని, సర్లే నువ్వు చెప్పినట్టే మేము రాక్షసులమై పుడతానులే అని ఆ శాపాన్ని స్వీకరించారు. ఇంతలో శ్రీమతి దగ్గరకు వచ్చింది. ఎరా నీకు బుద్ధి ఉందా అసలు? నీలాంటి వాళ్ళు ఈ స్వయంవరంలోకి రావడమే తప్పు, సరిగదా మెడచాచి దండ ఇమ్మంటావా, బోడి నీలాంటి వాళ్ళకి దండ వేస్తానా అంటూ ఉండగా అక్కడ పెద్ద శబ్దం ఏర్పడింది. అది మామూలు శబ్దం కాదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర ధ్వని మధురంగా వినపడడం మొదలెట్టింది. దాంతో కోతి రూపంలో ఉన్న నారదుడు, శ్రీమతి, అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధ్వని అని చూశారట. ఆకాశంలో ఒక మహాకాంతి ఏర్పడింది. ఆ కాంతిలో ముందుగా ఒక పక్షి కనపడింది. ఆయనే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు టపటప కొట్టుకుంటే అందులోంచి అష్టాక్షర మంత్రం వస్తుంది. గరుడుని యొక్క పక్షముల నుంచి వచ్చే ధ్వని అష్టాక్షరి మంత్రముగా ధ్వనిస్తుందిట. అటువంటి వరం ఇచ్చాడు విష్ణు ఆయనకి. అందుకే ఆయనకి సుపర్ణుడు అని పేరు. సుపర్ణుడు అక్కడికి వచ్చాడు. సుపర్ణుడి మీద కూర్చుని నాలుగు చేతులతో శ్రీహరి వేయించేశాడు. రాగానే ఈ శ్రీమతి ఆయన మెడలో దండ వేసింది. వేయగానే ఆవిడ తీసుకుని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుని రివ్వున దృశ్యమైపోయాడు శ్రీహరి. ఇంతకీ ఆవిడ శ్రీమతి కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. కావాలని లక్ష్మీదేవిని ఆ రూపంలో పంపాడు శ్రీహరి. శీలనిధి అన్నవాడు సముద్రుడు, పక్కనున్నది ఆయన భార్య. ఈ విధంగా మొత్తం శ్రీహరి ఒక మహామాయ చేసి ఇంతటి తపస్సు చేసిన వాడు లక్ష్మీదేవిని చూడగానే అమ్మా జగదంబ అని గుర్తిస్తాడా లేదా అని ఆయన కోసం పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఫెయిల్యూర్ అయిపోయాడు. సరే దేనివల్ల? నేను మాయని జయించాను అనే అహంకారం వల్ల. మనం తపస్సు చేసినా జపం చేసినా లేక ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళినా కొన్ని కొన్ని శక్తులు వస్తాయి. గురువుల యొక్క అనుగ్రహంలో కొన్ని శక్తులు వస్తాయి అనుకోండి, వచ్చిన తర్వాత అహంకరించకూడదు. నేను గొప్పవాడైపోయాను, నాకు అన్ని శక్తులు వచ్చేసాయి, ఇంకేముంది, నేనేం చెబితే అది అయిపోతుంది అని ఎవడన్నా అహంకరించి రవ్వంతైనా నేను గొప్పవాడిననే ఊహని మనస్సులోకి తెచ్చుకున్నాడా, అక్కడి నుంచి మళ్ళీ భ్రష్టత్వం పొందుతాడు. అందుకే ఎప్పటికప్పుడు సర్వం పరమేశ్వరార్పణ వస్తు అనాలి. ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఉపన్యాసాలు మొదలుపెట్టినా అంతం చేసిన గురుచరణారవిందాభ్యాన్నమ అనాలి, గురుపాదుకాన్ తర్పయామి అనాలి. ఇలా శరణాగతి పొందితే అహంకారానికి దూరం అవుతాం. ఇది నాది అనుకుంటాం మొదలుపెట్టామా, ఇక అక్కడి నుంచి ఇలా పొట్టలో పడిపోతాం. నారదుడు అంతటి వాడు ఆదిలక్ష్మిని, జగదంబని, ఏ దేవతని నిరంతరం తాను కొలుస్తున్నాడో ఆవిడ్ని వరించకపోవడమేంటి కర్మ కాకపోతే? ఏ దేవుడు తన మనస్సులో నిరంతరం కొలువై ఉంటాడో ఆయనని తన శిష్యుడు అనుకోవడం ఏంటి కర్మ కాకపోతే? ఇదే మహామాయ. ఆవిడ అలా మాయమైపోగానే రాజకుమారులందరూ తెల్లబోయారు. రాజుగారు సంతోషించాడు. అక్కడ ఉన్నటువంటి భక్తులు చప్పట్లు కొట్టారు. నీరసపడిపోయి విభ్రాంతుడైపోయి తెల్లబోయి చతికిల పడిపోయాడు ఒక్క నారదుడు మాత్రమే. అలా చతికిలబడిన నారదుని దగ్గరికి మళ్ళీ వచ్చారు రుద్రానుచరులు. నారద, మేము చెబితే విన్నావా? నీ ముఖం చూసుకోవయ్యా, నీ ముఖం చూసుకోవయ్యా అని చెబితే మమ్మల్ని కోపగించి రాక్షసులైపోమని చెప్పించావు, ఒక్కసారి నీ ముఖం చూసుకో అనగానే నారదుడు కిందకి చతికిల పడ్డాడు కదా. ఆ చతికిల పడిన నేలంతా చలువ రాళ్ళు. ఈ మార్బులుసులోనే లైటింగ్ కనబడుతుందా లేదా? నా మొహం నాకు కనబడుతుంది ఈ రాళ్లల్లో. అటువంటిది పూర్తిగా చలువ రాళ్ళు. ఆ చలువ రాళ్లల్లో నీరసంతో తన ముఖాన్ని చూసుకున్నాడు. ఆయన ముఖం స్పష్టంగా అర్థమైపోయింది దానికి.
కంఠం నుంచి కింద ప్రాంతం అంతా నారదుడు ఈ ప్రైపాతో కొండ ముచ్చు ముఖం వచ్చి పడింది. ఇంకా చూడండి, ఆయనకి అర్థమైపోయింది, ఇందాకటి నుంచి ఈ రుద్రానుచరులు నీ ముఖం చూసుకో నీ ముఖం చూసుకో అంటే నాకు అర్థం కాలేదు, హరిముఖం నీకు కావాలా నీకు కావాలా అని రెట్టించడిగాడు విష్ణువు, అప్పుడు నాకు అర్థం కాలేదు, నా తెలివితేటలు నా పాండిత్యం ఏమైపోయాయి, హరి అంటే కోతి అని అర్థం ఉంది, హరిముఖం ఇమ్మంటే ఆయన కోతిముఖం ఇస్తాడని ఏమాత్రం గ్రహించలేకపోయాను అని కాసేపు ఆయన దుఃఖించాడు. పశ్చాత్తాపం కొంత, బాధ కొంత, మాయ పట్టి పీడించడం వల్ల కొంత, ఆయన చాలాసేపు అలా దుఃఖపీడితులే ఉండిపోయాట. చెప్పాను కదా మహామాయ వల్ల ఎప్పుడు ఇలాంటి లక్షణాలే వస్తాయి. ఈరోజుతో ఈ కథ ఇక్కడికి ఆపుదాం, ఎందుకంటే యాక్చువల్గా మనందరం కూడా 7 to 8 వరకే చెప్పుకోవడానికి అనుకున్నాం, బయట వాతావరణం బాగా లేదు, అయినప్పటికీ మీరు భక్తితో వచ్చారు కనుక ఎప్పుడు ఈ పరంపర ఆకూడదని మీకోసం ఒక గంట సేపు మీ కార్యక్రమం చెప్పాం. రేపు మాత్రం యథాప్రకారంగా సాగుతుంది. దీన్ని బట్టి మీకు తెలుస్తున్నది ఏంటంటే వర్షం వచ్చినా కార్యక్రమం ఆగదని తెలిసింది కనుక రేపటి నుంచి ఎప్పుడు మీరు ఆగరు. దైవానుగ్రహం సద్గురువుల యొక్క కటాక్షంతో మొదలు పెట్టాక ఎప్పుడు మధ్యలో మాత్రం బ్రేక్ రావట్లేదు, చూసారా, అన్బ్రేకబుల్గానే చేస్తున్నాం. నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఈరోజు కూడా అన్ని కుర్చీలు నిండిపోయి మీరు నిలబడ్డారంటే మీ భక్తి అనన్య సామాన్యం. ఒక్క క్షణకాలం అందరూ ఆశ్చర్యపోయారన్నమాట, ఏది మిమ్మల్ని చూసి. నారదుడు తపస్సు చేసినప్పుడు మన్మధుడి బాణాలు ఏమీ చేయలేకపోయినట్టుగా వర్షం మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది, కాకపోతే మీరు నారదుడిలాగా అహంకరించకుండా మళ్ళీ రేపు కూడా వస్తారని భావిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.